పర్సనల్ లైఫ్, సో ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో అనే గారు ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్, సో మనం అనే గారు చే విందా.
అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఒక వ్యవస్థీకృతమైనటువంటి విధానంలో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వ్యవసాయ రంగం ఇంకొక చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. రకరకాల సేవా రంగాలు, వృత్తి రంగాలు, వీటన్నిటికీ వాటి వాటి ప్రధానమైనటువంటి పాత్రలు ఉన్నాయి. వీటన్నిటినీ జోడిస్తూ ఒక సమగ్రమైనటువంటి ఆర్థిక విధానాన్ని, ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఆర్థిక విధానాన్ని ఒక ప్రాంతం, ఒక గ్రామం, ఒక నగరం, ఒక రాష్ట్రం, ఒక దేశం, అదేవిధంగా మొత్తం విశ్వం అభివృద్ధి చెందడానికి వ్యాపార రంగం చాలా 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 ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. వ్యాపారం ఒక జీవన విధానం, ఒక జీవన వృత్తి. ఈ జీవన వృత్తిలో ఒక ప్రధానమైనటువంటి అంశం వ్యాపారంలో మనం చూసినట్లయితే అందులో లాభము అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర, ఒక విషయం, ఈ వ్యాపారంతంతటికి ఆధారమైనటువంటి విషయం. ఈ లాభము అనేటువంటి దానికి, రెవెన్యూస్కి, నెంబర్స్కి చాలా చాలా విశేషమైనటువంటి పాత్ర ఉంటుంది. ఎంతెంతగా రెవెన్యూస్ పెరుగుతూ ఉంటాయో అంతంతగా లాభాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ. మనం కొన్ని కొన్ని చోట్ల వ్యాపారాల్లో నష్టాలు కనిపిస్తున్నా వ్యాపారాలు అభివృద్ధి చెందడం చూస్తాం. కొన్ని కొన్ని చోట్ల లాభాలు చాలా ఎక్కువ ఉన్నా వ్యాపారం క్షీణిస్తూ పోవడం చూస్తాం. మనం మోడర్న్గా వచ్చేటువంటి యాప్స్ ద్వారా, వీటి ద్వారా వచ్చేటువంటి వ్యాపార డెఫినేషన్స్ మారుతున్నాయి. ప్రస్తుతం అందరూ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరుగుతూ చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఈ పెద్ద పెద్ద వ్యాపారాలు ఏవైతే వస్తున్నాయో అవి చాలా థ్రెట్గా క్రియేట్ అవుతున్నాయి. వాటి ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసే విధంగా వీరెవ్వరూ ఇవ్వలేనటువంటి మార్జిన్స్ని వారు ప్రొవైడ్ చేస్తూ ఒక చాలా పర్ఫెక్ట్ కాంపిటీషన్ని మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేస్తూ, ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ని కూడా దాటివేస్తూ నష్టాల్లో కూడా వస్తువుల్ని అందిస్తూ మిగిలిన వాళ్ళందరినీ, ఎగ్జిస్టెన్స్ని ఎలిమినేట్ చేసేటువంటి ఒక కల్చర్ని, కార్పొరేట్ కల్చర్ని మనం చూస్తున్నాం. భారతీయ విధానం లోకలైజ్డ్ విధానం. ఒక గ్రామం సమగ్రంగా అన్ని విధాలుగా ఆ గ్రామం తనకు తానుగా ఎగ్జిస్ట్ అవ్వగలిగేటువంటి విధానం. అది వేరే వాటిపైన, వేరే వ్యవస్థీకృతమైనటువంటి విధానాలపైన ఆధారపడకుండా తనకు తానుగా రన్ అవ్వగలిగేటువంటి విధానం మన భారతీయమైనటువంటి విధానం. కానీ కాలం మారుతోంది, వ్యాపార డెఫినేషన్స్ మారుతున్నాయి, స్వరూపాలు మారుతున్నాయి, అన్నీ ఆన్లైన్కి కన్వర్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న బిజినెసెస్ మేజర్ బిజినెసెస్గా మారుతున్నాయి. హైపర్ మార్కెట్స్ క్రియేట్ అవుతున్నాయి. సూపర్ మార్కెట్స్ స్థానంలో చాలా పెద్ద మెగా మార్ట్స్ ఏర్పడుతున్నాయి. మార్జిన్స్ మరీ 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 మినిమల్ మార్జిన్స్లో రన్ అవుతూ ఆర్డినరీ వ్యాపారాల్లో, మన ఇండియన్ విధానంలో వెళ్ళేటువంటి వ్యాపారాలు, భారతీయ విధానంలో వెళ్ళే వ్యాపారాలు ఎగ్జిస్ట్ అవ్వడానికి కష్టమయ్యేటువంటి ఒక తరుణం. అది ఇంకొక జనరేషన్కి ఈ మార్ట్స్ నుంచి వెళ్ళి ఆన్లైన్ మార్కెట్స్ రావడం. ఈ విశేషంగా ఆన్లైన్ మార్కెట్స్లో మనం గమనించినట్లయితే లాభం మార్జిన్ తక్కువ ఉన్న ఆ స్వరూపం కూడా పోయి లాభం లేకుండా నష్టానికి కూడా అమ్మినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ, కల్చర్స్ అన్నింటినీ మనం గమనించినట్లయితే ఈ కాంపిటీషన్లో సర్వైవల్ కన్నా ఎలిమినేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్, సర్వైవ్ అవ్వడం అనేటువంటిది తక్కువ, మిగిలిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది ఒక ఆ విధానం ఏర్పడుతుంది. భారతదేశంలో మనం ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ మీ బాల్యంలో మీరు తాగినటువంటి కూల్ డ్రింక్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు, ఏమైపోయాయవన్నీ, అవి బాగా లేకపోయినటువంటి సందర్భాలు లేవు, కానీ వాటి ఎగ్జిస్టెన్స్ ఈరోజు లేదు. ఎన్నో ప్రోడక్ట్స్ ఎగ్జిస్టెన్స్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రోడక్ట్ ఇన్ఫీరియర్ ప్రోడక్ట్స్ అయి ఎలిమినేషన్ అవుతుంటే బానే ఉంటుంది, కానీ ఇన్ఫీరియర్ కాదు. ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ కానీ ఎగ్జిస్టెన్స్కి వాల్యుయేషన్ కానీ చాలా బాగుంది, కానీ అవి ఈ మానిపులేషన్ ఆ స్వరూపంలోంచి అవి ఎగ్జిస్ట్ అవ్వలేక ఎలిమినేట్ అయినటువంటి సందర్భాలు. ఎన్నో కంపెనీస్ని వాటి స్టేక్ కన్నా ఎన్నో రెట్లుగా ఒక మేజర్ కంపెనీస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ ఫీల్డ్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీస్ అన్నింటినీ పర్చేస్ చేసేసి వాటి ఎగ్జిస్టెన్స్నే ఎలిమినేట్ చేసేసి ఆ తర్వాత వెంటర్ అవుతున్నాయి. మరి ఏంటి దీన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో బెటర్. ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ కూడా కాదు, ఎలిమినేటివ్ కాంపిటీషన్. కాంపిటీషన్ అనేది నాన్ ఎగ్జిస్టెన్స్ చేయాలి అనేటువంటి ఒక తత్వం. వీటన్నింటినీ మనం మూలాలని కనుక గమనిస్తే వ్యాపార విధానాలలో ఒక రకమైనటువంటి కరెక్టివ్ థింకింగ్ అనేది బాగా పెరిగిపోయింది. ఒక మోటివేషనల్ స్పిరిట్ కన్నా కూడా ఒక డిస్ట్రక్టివ్ స్పిరిట్ అనేటువంటిది ఎంటర్ అవ్వడం, అందులోని క్రియేటివిటీని కూడా నెగటివ్ డైమెన్షన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. పూర్వం కొన్ని వ్యాపారాలు కొన్ని నియమాలతోటి కొన్ని పద్ధతుల్లో కొన్ని విధానాలకు కట్టుబడి ఉండేటువంటివి, రాను వాటి వైలేషన్స్ చాలా విపరీతంగా పెరిగిపోయి వాటి స్వరూప డెఫినేషన్స్ అన్ని మారుతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఇలాంటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎగ్జిస్టెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్లో క్రియేట్ అయ్యేటువంటి కాన్ఫ్లిక్ట్స్లో ఇక మానసికమైనటువంటి ప్రశాంతత, మెంటల్ స్టెబిలిటీ అనేటువంటిది లేకపోతే, యాంగ్జైటీ కనుక ఎక్కువగా ఉంటే ఆ టైంలో ఎగ్జిస్ట్ అవ్వడమే కష్టమవుతుంది. ఇంకా దీంట్లో మన వాల్యూ సిస్టమ్ ఎలా వర్క్ చేయగలుగుతుంది, మన మోటివేషన్ ఎలా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం, మన డిస్ట్రాక్షన్స్ని ఎలా మినిమైజ్ చేయగలుగుతాం, మన మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం, ఇక్కడ ఎగ్జిస్టెన్స్లో మంచిగా కోఎగ్జిస్టెన్స్, హ్యాపీ కోఎగ్జిస్టెన్స్ జరగడానికి కాంపిటీటర్తో కూడా హెల్దీగా ఉండగలిగేటువంటి ప్రాసెస్లో ఎలా ఉండగలుగుతాం. ఒక వ్యక్తి పొద్దున్నే జాగింగ్కి వెళ్తూ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కోసం జాగింగ్కి వెళ్తున్నటువంటి వ్యక్తి తను మెల్లగా వెళ్తూ ఆగుతూ వెళ్తూ ఆగుతూ వెళ్తాడు, అదే తనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి వెళ్తున్నట్లయితే ఎలా వెళ్తారు, వాళ్ళతో పాటు ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ. ఈ కాంపిటీషన్ ఇలాంటిది యాక్చువల్లీ. కాంపిటీషన్లో అందరూ డెవలప్ అవుతారు అది హెల్దీగా ఉంటే, అది ఇన్స్పిరేషనల్గా ఉంటే. అదే కాంపిటీషన్లో నెగిటివ్ ఎలిమెంట్స్ని చూస్తూ ఉంటుంది. కాంపిటీషన్స్లో స్ట్రెంగ్త్ను చూడగలమా, కాంపిటీషన్లో నెగిటివ్ ఎలిమెంట్ని చూడగలమా? ఎంతగా నెగిటివ్ ఎలిమెంట్ చూస్తామో చూస్తున్నటువంటి వ్యక్తి వీక్ అవుతాడు, ఆ వ్యక్తి ఎదుటిన్నటువంటి వ్యక్తిని కూడా వీక్ చేయడం జరుగుతుంది. అదే హెల్దీగా చూసినట్లయితే, అతని ఎదుటి వాళ్ళ కాంపిటీటర్ స్ట్రెంగ్స్ని చూస్తున్నట్లయితే ఆ స్ట్రెంగ్స్ వీళ్ళల్లో కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. వ్యాపారం అనేటువంటిది ఒక ఎకానమీని, ఒక దేశానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ హెల్త్ని స్టేబుల్గా ఉంచడానికి, వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి, ఒక పర్పస్ఫుల్ ఎగ్జిస్టెన్స్ని, సర్వీసెస్ అండ్ గూడ్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి విధానంలో ఒక అద్భుతమైనటువంటి విధానం వ్యాపారం. ఈ వ్యాపార విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ అంశాల్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ వ్యాపారం ఏ సుఖాన్ని ఇవ్వడానికైతే మనం చేపడతామో అదే మనకి సూక్ష్మ రూపంలో దుఃఖానికి కారణమవుతుంది. స్థూల రూపంలో కూడా మన అనారోగ్యాన్ని పాడు చేయడానికి కారణమవ్వచ్చు, మన మానసిక సమతుల్యతను పాడు చేయడానికి కారణమవ్వచ్చు. మన సోషల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, డిస్టర్బ్ చేయొచ్చు. అదేవిధంగా మన జీవన శైలిని కూడా చాలా ప్రభావితం చేయొచ్చు, మన లైఫ్ స్టైల్ని. అదేవిధంగా మన జీవన పర్పస్ ఏదైతే ఉందో, జీవితం యొక్క పర్పస్ ఏదైతే ఉందో దాని నుంచి టోటల్గా డీవియేట్ చేయగలిగే పవర్ ఈ వ్యాపారానికి కూడా ఉంది. మనం కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు చాలా చిన్న చిన్న కోడ్సే కానీ చాలా పవర్ఫుల్గా కనిపిస్తాయి. ఉదాహరణకి స్పిరిచువాలిటీ మనకేం చెప్తుంది, పరచింతన చేయొద్దు అని చెప్తుంది. స్వచింతనలో ఉండండి, మీరు పరచింతన చేయొద్దు అని స్పిరిచువాలిటీ. పరచింతన అంటే పరుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం. గీతాచార్యుడు ఆయన శ్లోకంలో చాలా చక్కగా చెప్తారు, బాగుగా అనుష్ఠింపబడినటువంటి పరధర్మం కన్నా గుణము లేనట్లుగా కనిపిస్తున్న అర్జున నీ స్వధర్మంలోనే ఉండు అని అంటాడు. అంటే బాగా అట్రాక్టివ్గా ఉండేటువంటి పరధర్మంలోకి వెళ్ళకు, గుణం లేనట్లుగా కనిపించినా నీ స్వధర్మంలోనే నిలిచి ఉండు అని చెప్తున్నాడు అర్జునుడికి. ఏమిటి స్వధర్మం, ఏమిటి పరధర్మం, ఏమిటి పరధర్మం ఎలా ప్రభావితం చేస్తుంది, స్వధర్మం ఎలా, ఈ ప్రతి విషయానికి ఒక ఇంప్లికేషన్ ఉంది. మనం గీతా జ్ఞానాన్ని ఒక విద్యార్థి చదివితే దాన్ని విద్యలో ఎలా అన్వయించుకోగలడు, గీతా జ్ఞానాన్ని ఒక యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే దాన్ని జీవితంలో ఎలా అనువదించుకోగలడు, గీతా జ్ఞానాన్ని ఒక యోగి జీవితంలో ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఎలా వినియోగించుకోగలుగుతాడు, గీతా జ్ఞానాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యాపారంలో ఎలా ఉపయోగించుకోగలం మనకు అర్థమవుతుంది. అందులో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విధానాలను తాను బోధించడం జరుగుతుంది, వ్యాపార సూత్రాలను కూడా బోధించడం జరుగుతుంది. దాన్ని గమనించి మనం తీసుకుని వెళ్ళగలిగితే ఇక్కడ పరధర్మము స్వధర్మము అనేటువంటిది బయట కనిపించేటువంటి ఈ మతాలకు సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ధర్మము అంటే నిజగుణం, ధర్మము అంటే క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్, ప్రాపర్టీస్. మన స్వధర్మము అంటే మన ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటి, మన ఒరిజినల్ ఫీచర్స్ ఏంటి, మన ఒరిజినల్ పర్పస్ ఏమిటి, దానితో కనెక్ట్ అవుతుంది. పరధర్మము అంటే మనది కానటువంటిది వేరేదేదైతే మనలో ప్రవేశిస్తుందో అదే పరధర్మం. ప్రతి వ్యక్తిలోనూ జాగ్రత్తగా గమనించినట్లయితే లోపల ఎక్కడో ద్వంద్వం కనిపిస్తూ ఉంటుంది. ఒకే వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి తనలోని భావాలు చూసినప్పుడే చాలా గౌరవం కలుగుతుంది. ఏంటి ఇన్ని చక్కగా ఆలోచన, ఇన్ని మంచి ఆలోచనలు కలుగుతున్నాయి అని చాలా గర్వంగాను, తృప్తిగాను, చాలా సంతోషంగాను, ఆనందంగాను అనిపిస్తుంది ఆ వ్యక్తికి తనను తాను చూసినప్పుడు. ఇదే వ్యక్తికి కొన్ని సందర్భాల్లో తన ఆలోచనలను చూసుకుంటే తనకే నచ్చినటువంటి సందర్భం, తనకే విరక్తి కలిగేటువంటి సందర్భం, తనకే ద్వేషం కలిగేటువంటి సందర్భం కూడా ఉండొచ్చు. మరి వ్యక్తి ఒకడే, ఇదే వ్యక్తి కొన్ని సందర్భాల్లో చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచనలతో, కొన్ని సందర్భాల్లో చాలా నీచమైనటువంటి ఆలోచనలకి ఎందుకు లోనవుతున్నాడు, అదేమిటి ఇదేమిటి, ఈ రెండు ఒక్కట్లో ఎలా ఉంటున్నాయి, ఇక్కడే మనకు ఆ స్వధర్మము పరధర్మము అనేటువంటి భావం స్పష్టంగా కనిపిస్తుంది. మన అంతర్గతంతో ఉన్నటువంటి స్వాభావిక గుణాలు కొన్ని ఉన్నాయి, ఆ గుణాలతో మనం కలిసి ఉన్నప్పుడు స్వధర్మంగా అనిపిస్తుంది, ఆ గుణాలకు విపరీతంగా వెళ్ళినప్పుడు మనకు పరధర్మంగా కనిపిస్తుంది. పరధర్మం భయావహం అంటాడు, అంటే చాలా భయంకరమైనటువంటిది పరధర్మం. దాన్ని కాస్త నిశితంగా మనం పరిశీలిద్దాం. ఆధ్యాత్మికతలో ఎంత ఎక్కువగా నువ్వు ఇతరుల గురించి ఆలోచించకుండా ఉంటావో, ఎంత ఎక్కువగా నీ గురించి నువ్వు ఆలోచిస్తావో, అంతగా నువ్వు అభివృద్ధి చెందుతావు అని అంట. అంటే మరి స్వార్థమా లేక పరార్థమా? ఇక్కడ స్వార్థము పరార్థము అన్నది సాంఘికంగా మనం ఇచ్చేటువంటి డెఫినేషన్ వేరు, ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి డెఫినేషన్ వేరు. స్వార్థము అంటే స్వ అర్థము, అంటే స్వయం యొక్క అభివృద్ధి కొరకు చేసుకునేటువంటి ఆలోచన స్వార్థం. పరార్థము అంటే పరులార్థం, ఇది సేవలో జరిగేటువంటి తత్వం వేరు, సాధనలో జరిగేటువంటి తత్వం వేరు. సాధనలో స్వార్థం ఉండాలి. ఎందుకు, మీరు అభివృద్ధి చెందకుండా ఇతరులకు అభివృద్ధి చేయలేరు. ముందు ఆధ్యాత్మికంగా మనం ఎదగకుండా వేరే వాళ్ళని ఎదగడానికి మనం ఉపయోగపడలేము. అందుకని అక్కడ స్వార్థము అంటే స్వార్థము, ఆత్మార్థం మనం కృషి చేయాలి. ఇక్కడ మనం కొన్ని అంశాలని ఎలా మనం ఉపయోగించుకోవాలి? ఇఫ్ యూ ఇంగ్లీష్ లో ఒక కోట్ ఉంది, ఇఫ్ యూ మైండ్ అదర్ పీపుల్స్ బిజినెస్ యువర్ బిజినెస్ విల్ గెట్ బ్యాంక్ కరప్ట్. అంటే నువ్వు ఇతరుల గురించే ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో ఎప్పుడు తలదూరుస్తూ ఉన్నావు అనుకో, నీ వ్యాపారం ఏదైతే ఉందో అది దెబ్బతినేస్తుంది అని, అది నష్టాలకి వెళ్ళిపోతుంది. అదే వ్యక్తి తన వృత్తి పైన, తన కర్మ పైన, తన సేవా నిరతి పైన, తన అభివృద్ధి పైన, తను ఇచ్చేటువంటి తన పర్పస్ఫుల్ గా తన పైన తను ఫోకస్ చేయగలుగుతూ ఉంటే, వేరే విషయాలపైన దృష్టి కాస్త తక్కువ తగ్గించి తనపైన ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతూ ఉంటే, క్వాలిటీ ఆఫ్ డెలివరీ ఒక సేవా విషయంలో కావచ్చు, ఒక గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సర్వీసెస్ లో విషయంలో కావచ్చు, ఎవరు ఎగ్జిస్ట్ అవుతారు, ఎవరు కాన్స్టెంట్ గా నిలబడగలుగుతారు, ఎవరు స్టేబుల్ గా నిలబడగలుగుతారు అని మనం గమనించినట్లయితే, ఎవరి క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎవరి ఇంటెన్షన్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాయో, ఎవరైతే కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతారో వారు వ్యాపారంలో ప్రాపర్ గా ఎగ్జిస్ట్ అవుతారు. ఎవరి ఉద్దేశ్యం లక్ష్యం ఎక్కువగా సర్వ్ చేయాలి అనేటువంటి భావనలో ఉంటుందో, భావన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. యద్భావం తద్భవతి. ఇక్కడ మన భావమే వెళ్తుంది. ఉదాహరణకి ఒక మీరు టప్పర్ వేర్ అనేటువంటి సంస్థ గురించి విని ఉంటారు కదా, ప్లాస్టిక్స్ కదా, రైట్. వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు, టప్పర్ వేర్ వాళ్ళ వ్యాపారం ఏమిటి, క్వాలిటీ ప్లాస్టిక్, ఇంకా హోమ్ మార్కెటింగ్, ఇంకా ఏమండి ఏమండి రీప్లేస్ చేస్తారు, ఏదైనా పాడవుతే వాళ్ళు టోటల్ గా తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేస్తారు. వెరీ గుడ్, ఇంకా ఏమండి చెడిపోవని చెప్తారు, డ్యూరబిలిటీ ప్రోడక్ట్స్ని ఇస్తారు. ఇంకా వెనక వాళ్ళు ఎవరిన ఉన్నారా, ఏమండి నెట్వర్క్ మార్కెటింగ్, హై ప్రైజ్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ కాన్షియస్, ఇంకా ఇవన్నీ కరెక్ట్. ఓకే, ఒకసారి ఒక వర్క్ షాప్ జరిగింది వాళ్ళకి సంబంధించి. ఆ వర్క్ షాప్ లో మా టీం నుంచి ఒక పర్సన్ వాళ్ళకి వర్క్ షాప్ కండక్ట్ చేయడానికి వాళ్ళ టాప్ లీడర్స్ అందరినీ ఒక చోట తీసుకువెళ్ళడం జరిగింది. ఆ వర్క్ షాప్ లో మీ కంపెనీ ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు అనేటువంటి డెఫినేషన్ అందరు అడిగితే అందరు ఇదే చెప్పారు. ఈ ప్రాసెస్ అంతట్లోనూ ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళలో ఏదైనా ఒక్క ఐటమ్, ఏదైనా ఒక్క విషయం వాళ్ళలో చాలా మోటివేషన్ని తీసుకొచ్చేటువంటి విషయం, వాళ్ళలో ఒక పర్పస్ఫుల్నెస్ని తీసుకొచ్చేటువంటి విషయం ఏదైనా ప్రవేశపెట్టాలి వాళ్ళ మైండ్లో అనేటువంటి సంకల్పంతో మేము బిజినెసెస్ని రీడిఫైన్ చేసుకోవడానికి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాం. అంటే మీ బిజినెస్ డెఫినేషన్ని రీడిఫైన్ చేయండి, నేను చేస్తున్న పని ఏమిటి అనే దాన్ని ప్రాపర్గా డిఫైన్ చేసుకున్నట్లయితే, అందులో మనకి ఏదైనా పర్పస్ కనిపించినట్లయితే, మన కమిట్మెంట్, మనం చేసేటువంటి విధానంలో మనం అది ఒక చక్కటి తృప్తిని, ఒక సాటిస్ఫాక్షన్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఒక కొత్త డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ డెఫినేషన్? ఆ డెఫినేషన్ ఏంటంటే, ఉదాహరణకి మీరు ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేసేటువంటి కాదు, మీరు ఒక ఉమెన్ ఎంపవరింగ్ ఆర్గనైజేషన్ అన్నారు. ఓకే, మీ ఆర్గనైజేషన్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు పనిచేస్తున్నారు. ఏం ప్రోడక్ట్ అనేది సెకండరీ, పర్పస్ ఏంటి మీది, పర్పస్ రీడిఫైనింగ్ ఎలా జరగాలి, మీరేం చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ని ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా చేయడానికి, ఫైనాన్షియల్ గా సెల్ఫ్ ఎంపవర్ చేయడానికి, ఉమెన్ ని సోషల్ గా కమ్యూనికేషన్స్ లోను ఇంకా బిజినెస్ లోను ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి మీరు మీ బిజినెస్ ఇది ఒకసారి దీన్ని గమనించండి. మీరు దేంతో బాగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు? ఒక ప్లాస్టిక్ టిఫిన్ బాక్సెస్ తయారు చేసే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీగా డిఫైన్ చేసుకుంటే బాగా కనెక్ట్ అవుతున్నారా? లేక మీరు ఉమెన్ ఎంపవర్, ఎందుకంటే అటపురి వేర్లు అందరూ ఉమెనే, వాళ్లే మార్కెట్ చేస్తారు అంతా, మరి ఈ డెఫినేషన్ తో బాగా కనెక్ట్ అవుతున్నారా, ఈ డెఫినేషన్ తో బాగా కనెక్ట్ అవుతున్నారా? మీరు వెళ్లి ఎక్కువ మందిని రిక్రూట్ చేసేటప్పుడు నేను బిజినెస్ కోసం రిక్రూట్ చేస్తున్నాను అనుకుంటే ఎలా రిక్రూట్ అవుతుంది? నేను ఎంతో మంది ఉమెన్ కి జీవనోపాధిని కల్పించడానికి చేస్తున్నాను అనే ఫీలింగ్ తో మీరు వెళ్తే ఎలా ఉంటుంది? దేంతో బాగా కనెక్ట్ అవుతారు? ఎందులో మనకు పర్పస్ కనిపిస్తుంది? ఇందులో పర్పస్ కనిపిస్తుంది. ఇందులో సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చేసే ఏ వ్యాపారానికైనా ఆ డెఫినేషన్ ని ఒక్కసారి రీడిఫైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో సిమెంట్ అమ్మేటువంటి వ్యాపారి ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే స్టీల్ అమ్మేటువంటి ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన ఆ కన్స్ట్రక్షన్ ఆ యాక్టివిటీని ఎలా డిఫైన్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది? ఓకే, అదేవిధంగా పాల వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు, వాళ్ళ ఆ డెఫినేషన్ దాన్ని ఎలా డిఫైన్ చేస్తే ఒక పర్పస్ఫుల్నెస్ కనిపిస్తుంది. ఇది అంటే మీరు పంపించేటువంటి మిల్క్ ప్రతి డ్రాప్ ఎంతో మంది జీవితానికి, పేషెంట్స్ కావచ్చు, చిన్న పిల్లలందరికీ కూడా, తల్లిని రిప్లేస్ చేస్తున్నాం అందుకని మదర్ డైరీ అని ఒక వాళ్ళ నేమ్ కూడా పెట్టుకున్నారు బ్రాండ్. అంటే ఆ డెఫినేషన్ ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి మన కమిట్మెంట్, మన ఇన్వాల్వ్మెంట్, మన సాటిస్ఫాక్షన్, ఆ వ్యాపారంలో ఒక రకమైనటువంటి పర్పస్ఫుల్నెస్ మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరం ఏదో ఒక వృత్తి చేసుకుంటాం జీవనోపాధి కోసం. ఆ వృత్తిని మనం ప్రాపర్గా డిఫైన్ చేసుకోగలిగితే, ఆ వృత్తిలో ఉన్నటువంటి హయ్యర్ పర్పస్ ని కనుక మనం చూడగలిగితే, ఆ వ్యాపారం చాలా సార్థకమైనటువంటి వ్యాపారంగా ఉంటుంది. ఇక్కడ లాభ నష్టాలు అనేటువంటివి సహజం, కానీ ఈ లాభ నష్టాల గ్రాఫ్లు పైకి కిందికి అవుతూ ఉంటాయి. కానీ ఈ గ్రాఫ్ మధ్య మన హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగచ్చే కానీ తగ్గవలసినటువంటి అవసరం లేకుండా చేసుకోగలిగేటువంటి అవకాశం మన డెఫినేషన్స్ పైన ఉంటుంది. మన కమిట్మెంట్ కానీ, మన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. వర్క్ లైఫ్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు గనక జీవిస్తూ ఉన్నట్లయితే, అరవై సంవత్సరాలకి మనం ఏమంటాం, ఒక తెలుగు వారికి 60 సంవత్సరాలు ఉన్నాయి షష్ఠి అంటాం, షష్ఠిని పూర్తి చేసుకున్నారు. ఈ 60 సంవత్సరాలు మనకు చాలా, మనకి సంవత్సరాలకు కూడా 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. మళ్ళీ 60 సంవత్సరాలు వస్తే ఏ సంవత్సరంలో పుట్టామో మళ్ళీ ఆ సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. అక్కడ ఒక షష్ఠి, ఒక సైకిల్ పూర్తి చేసామంటాం. అదే ఎవరైతే ఇంకొక 60 సంవత్సరాలు పూర్తి చేస్తారో వారిని పూర్ణాయుష్కులు అంటారు. అంటే ఎవరైతే 2 చక్రాలు పూర్తి చేస్తారో వాళ్ళు పూర్ణాయుష్కులు. పూర్ణాయుష్ అంటే అది, ఇది మరి కలిగిన ఎక్కడ కనిపించట్లేదు. 40కే బాల్టీ తనేస్తున్నారు చాలా మంది, 60 పూర్తవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు? జీవన శైలి దెబ్బతింది, జీవితపు డెఫినేషన్స్ మారుతున్నాయి, కొన్ని అండర్స్టాండింగ్ ని దాటిపోయి, అంటే ఒక దాన్ని యథార్థ స్వరూపంలో చూడగలగడం. అందుకనే మనం జ్ఞాన మార్గంలో ఒకటి భక్తిలో మనం చూసినట్లయితే భగవంతుణ్ణి తలుచుకోవడం ఒకటి, రెండవది భగవంతుణ్ణి తెలుసుకోవడం ఇంకొకటి, మూడవది భగవంతుణ్ణి కలుసుకోవడం. తలుచుకోవడం, తెలుసుకోవడం, కలుసుకోవడం. తలుచుకోవడం అంటే భక్తి, ఓకే. తెలుసుకోవడం అంటే జ్ఞానం, కలుసుకోవడం అంటే యోగం. అందుకనే మన వాళ్ళు అంటారు, దేనికైనా యోగం ఉండాలండి అంటారు. విన్నారా ఎప్పుడు? ఏంటి యోగం? యోగం ఏమిటి? కలుసుకోవడం, కనెక్టివిటీ. భాగ్యంతో కలిస్తే భాగ్యోదయం అయితే, కొంతమంది పాపం మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది. మరి కొంతమంది ఉంటారు పాపం బంగారాన్ని ముట్టుకున్నా మట్టి అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇది? వాళ్ళకెందుకు ఇలాగా, వీళ్ళకెందుకు ఇదే, ఎందుకు ఇంత అన్యాయం? అందరూ ముట్టుకుంటే బంగారం అయిపోతే బాగుంటుంది కదా. కాదండి, దేనికైనా యోగం ఉండాలి అంటారు. ఏమిట యోగం? ఏమిటి? ఏ యోగం ఉంటే అలా అవుతుంది. అందుకే జనాలు ఇంకొక మాట అంటుంటారు, ఏంటి, అతనికి రాజయోగం పట్టిందండి, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది అంటారు. విన్నారా ఈ మాట? రాజయోగం ఏంటి? రాజయోగం అంటే ఏంటి? ఆ యోగం పట్టుకుంటే ఏదైనా ఇందులో అయినా విజయమే. ఆ రాజయోగాన్ని మనం ఎలా పట్టుకోగలం? ఆ రాజయోగం ఎలా సిద్ధిస్తుంది? ఒక యోగం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. మనందరిలోనూ ఆ యోగం ఉంది, కానీ మనం ఆ యోగ స్థితికి వెళ్ళలేకపోతున్నాం. విచిత్రం ప్రపంచంలో. ఎవరైతే నాకేం వద్దనుకొని వెళ్ళిపోయి అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడో ఆయన వెనకాల అన్ని పరిగెడుతూ ఉంటాయి. ఎవరైతే అన్ని కావాలి కావాలని పరితపిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి ఏది దొరకదు. చాలా ఈ ద్వంద్వం చాలా విచిత్రంగా ఉంటుంది. చిన్నప్పుడు ఏమో తినాలి తినాలి, అది కావాలి ఇది కావాలంటుంది, ఏమీ దొరకదు. సరే పెద్ద పెరిగిపోయి జీవితంలో బాగా కష్టపడి అది చేసి ఇది చేసి సంపాదించి వ్యాపారం చేసి అంత నిలకడగా కొన్నాళ్ళు పట్టి అంత నిలకడగా అన్నీ వచ్చే టైంకి ఏది కావాలంటే తినగలిగేటువంటి పరిస్థితి రాగానే దాంతో పాటు చక్కగా షుగరు, కొలెస్ట్రాల్, రకరకాల బీపీలు, ఉప్పు తినద్దు. సరే ఉప్పు పోని ఉప్పు తినద్దు, బీపీ కదా అని షుగర్ తిందామంటే షుగరు తినద్దు. చక్కగా ఏమన్నా నేతుల్లో వేయించుకొని తిందామా అంటే కొలెస్ట్రాల్ అది తినద్దు. మరి ఏం తినాలి? డబ్బుంది, డబ్బు తినలేంగా. అప్పుడు ఏమంటుంది, దేనికైనా యోగం ఉండాలండి, డబ్బు ఉంటే ఏం లాభం, దేనికైనా ప్రాప్తం ఉండాలి, తినే యోగం ఉండాలి, దేనికైనా యోగం ఉండాలి. ఆ యోగాన్ని కొద్దిగా అర్థం చేసుకుందాం. దానికి ముందు మనం ఈ 60 సంవత్సరాలకి వెళ్దాం. ఈ 60+60 సత్యయుగంలోనే ఉంటుందేమో. ఏమండి 80 దాటం ఏంటండి బాబు? అంటేనే పూర్ణాయుష్లు అయిపోయింది కలియుగంలో. అంటే ఎక్కడో ఏదో ఒక లోపం ఉంది మన జీవన విధానంలో. ఇంతకుముందు గ్రామాల్లో 70, 80, 90 వాళ్ల పనులు, వాళ్ల బావిలో వాళ్ళు నీళ్లు చేదుకునేవారు, నదుల దగ్గరికి వెళ్లి కావడల్లో నీళ్లు తెచ్చుకునేవారు, పొలాలకు వెళ్లి దున్నేవారు. నేను 90 ఏళ్ల వయసులో దున్నినటువంటి వాళ్ళని కూడా నేను చూశాను, ఆశ్చర్యం అనిపించేది. మరి ఏమవుతోంది? ఎక్కడో జీవన విధానం దెబ్బతింటుంది, ఎక్కడో బ్యాలెన్స్ పోయింది, మానసిక శక్తి తగ్గుతుంది. అందుకే గీతాచార్య యుక్తాహార విహారస్య, యుక్తమైనటువంటి ఆహారం, యుక్త వ్యవహారం, విహారం. విహారాలు అయితే పోయాయి మనకి. మనకు ఒక్కటే విహారం ఏంటి? ఇంట్లోంచి బయలుదేరడం, ఆఫీస్కి చేరుకోవడం, లేకపోతే మన ఉద్యోగం, వ్యాపార స్థానం, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం, ఇంటికి రావడం. ఈ మధ్యలో దారిలో కూరగాయలు, సామాన్లు ఇవి. సాటర్డే సండే వచ్చింది అంటే కనీసం అదైనా, కనీసం మనిషి బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు సండేస్ వీకెండ్స్ వస్తే ఎవరు లేదు, పడుకోవడం పడుకోవడం పడుకోవడం, అలసిపోయి వారం రోజులు పడుకున్నంత డ్రైన్ అయిందంత రీఛార్జ్ చేసుకోవాలి, పడుకోవాలి. లేకపోతే టీవీలో ఎంటర్టైన్మెంట్లో ఏదో చేసుకొని మళ్ళీ వచ్చే వారం పరిగెత్తడానికి ఒక పరుగుల 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 జీవితం అయిపోతుంది. యుక్తాహారం లేదు, ఏది దొరికితే తినేసి పరిగెత్తాలి, తినేందుకు టైం లేదు. ఎంత మిషన్ల పెట్రోల్, మన కారుకు పెట్రోల్ పోసేటప్పుడు, కారు పెట్రోల్ పోసేటప్పుడు కూడా మనకు ఆగలేం, ఫాస్ట్గా అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలి. అక్కడ పెట్రోల్ ఎలా పోస్తున్నాం, ఇక్కడ కూడా పెట్రోల్ అలాగే పోస్తున్నాం. ఎక్కడో అక్కడ చూడండి, కొద్దిగా గమనించండి. మరి యుక్తాహార దెబ్బతింది, యుక్త విహారం దెబ్బతింది, యుక్త వ్యవహారం ఎక్కడుంది? వ్యవహారాలన్నీ కూడా చాలా బిజినెస్ మైండెడ్ వ్యవహారాలు అయిపోయాయి. లాభాలు నష్టాలు, వీళ్ళని పలకరిస్తే మనకేంటి, వాళ్ళని పలకరిస్తే వాళ్ళకి దూరంగా ఉంటే మనకేంటి లాభం, దగ్గరగా ఉంటే. అంటే ప్రతిదాన్ని మెజర్మెంట్స్తో చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడి ఇక్కడ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఏంటి దాన్ని ఎలాగ రీబ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, విశేషంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా చూడాలి విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. 60 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితం అయితే, అంటే రోజుకి ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు. ఈ 24 గంటల్లో ఒక వ్యక్తి చక్కగా 8 గంటలు పడుకుంటున్నాడు అనుకోండి, 8 గంటలు నిద్రపోతున్నాడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు పట్టిందండి జీవితంలో? 20 సంవత్సరాలు పడుకుంటున్నామండి మనం. ఒకసారి ఊహించండి, 20 సంవత్సరాలు నిద్రకి వెళ్ళిపోతుంది. ఇక బాల్యంలో మనం ఏమైనా చేయగలుగుతామా? ఒక మొత్తం మీద 5 ఏళ్ళు అయితే ఏమీ అవ్వదు కదా, ఏమైనా ఉంటుందంటారా? ఏముండదు అసలు. ఎడ్యుకేషన్ సరే, కనీసం 5 ఏళ్ల వరకు మంది కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి, బేసిక్గా సరిగ్గా చూసుకొని వెళ్ళగలిగేటువంటి పరిస్థితి. అంతా 5 ఏళ్ళు అందులో పోయినట్టేనా? రైట్ అండి. మీరు ఆఫీస్కి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి, యావరేజ్గా ఎంత పెట్టుకోవచ్చు? వెళ్ళడానికి ఎంత, రావడానికి ఎంత? వెళ్ళడానికి 1 అవరు, రావడానికి 1 అవర్. అంటే రోజు 2 గంటలు ఎందులో పోతుంది? ట్రావెలింగ్లో పోతుంది. అంటే 24 గంటల్లో 60లో డివైడ్ చేస్తే ఒక గంటకి ఎంత వస్తుంది చెప్పండి? 2.5 అవర్స్ కదా, 2.5 ఇయర్స్ కదా, ఎంతండి? గంటకి 24 అవర్స్ కదా, 5 ఇయర్స్ కదా. మీకు 60 ఏళ్ళు జీవితం అంటే, ఒక 24 గంటలు అంటే, ఒక్కో గంటకి 2.5 ఇయర్స్ పడుతుంది కదా. రైట్, ఓకే. మనం జర్నీకి 2 అవర్స్ పోతుంది అంటే, ఇక్కడ మనకి జర్నీకి ఎన్ని అవర్స్ పోయినా, ఎన్ని సంవత్సరాలు పోయింది? మీరు ట్రాఫిక్లో ఐదు సంవత్సరాలు ఉంటున్నారు మీ జీవితంలో. ఇమాజిన్ చేయండి, ట్రాఫిక్లో రోడ్ల పైన 5 సంవత్సరాల జీవితం. ఏమా అయితే 3-4 అవర్స్ పైన అవుతుంది. సరే, యావరేజ్ వేసుకుందాం, ఒక 5 ఇయర్స్ ఇందులో. అచ్చా, భోజనానికి ఎంతసేపు పడుతుందండి? ఎన్నిసార్లు తింటారు? 3 పూట్ల కలిపి 1 గంట వేసుకుందామా, వేసేసుకుందామా? సరే, 2 అండి. చాయ్, బిస్కెట్స్, స్నాక్స్ అన్ని కలుపుకోండి. ఏమండి, 1 అవర్ సరిపోతుంది కదా, సరిపోదా? 2 అవర్స్ ఏమండి, 1.5 అవర్ రీజనబుల్ అంటారు. సరే, ఎవరికైతే 30 నిమిషాల్లో తినేస్తారు వాళ్ళ చేతిలో చూద్దాం, ఎవరు 30 నిమిషాల్లో. వాహ్, వెరీ గుడ్. 3 పూట్ల కలిపేసి, మీ గురించి కాదండి, ఎవరన్నా ఉన్నారేమో తెలుసుకుందాం, అలాంటి మహానుభావులు కూడా చెప్పలేము. ఎవరి చేతులు ఎత్తండి, ఎవరన్నా 30 నిమిషాల్లో అన్ని ఫినిష్ చేసేవాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చాలా జాగ్రత్త జాగ్రత్తగా గమనించాలండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి. అంటే మీరు తినేటప్పుడు కూడా చక్కగా అన్ని అంటే ఏంటి అన్ని గ్రైండ్ చేసేసుకొని వేసేసుకుంటారా? ఎలాగ మీరు తినేది? కడుపులోకి వెళ్ళి ఎడిదిరిగి కలిసేదే ఉంది కదా, ఇక్కడే కలిపేసి లోపల వేసేస్తే కూడా వదిలిపోతుంది. అరగంటలో తినేస్తున్నారు వీళ్ళు. సరే యావరేజ్ లో 1.5 hours ఇద్దాం అంటే 3 ఏళ్ళే పెడదామా దీనికి? 3 ఏళ్ళు తింటున్నామండి కూర్చొని. అదే ఒకసారి మొత్తం యావరేజ్ చూసుకుని వచ్చే కూర్చుంటే మనిషి 3 ఏళ్ళు లేవకుండా తింటున్నాడు, అంత తింటున్నాం. ఊహించండి ఎన్ని బస్తాలు వెళ్ళిపోయాయి చిన్న కడుపులోకి. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు బస్తాలు వెళ్ళిపోయాయి ఇందులోకి. ఎక్కడికి పోయాయో తెలియట్లేదు, ఎన్నో బస్తాలు వెళ్ళిపోయాయి ఇందులోకి. చూద్దాం ఇంకా. సరే ఇంకా ఏమేం చేస్తుంటాం మనం? కాలకృత్యాలు, స్నానాలు చేయడం, మొహాలు కడుక్కోవడం, వీటన్నిటికి ఎంత టైం పోతుందండి? మీరు చాలా బాగున్నారు, మీరు అందుకే హెల్దీగా ఉన్నారు. మీరు ఈ 60+60 వెళ్ళిపోతారు మీరు. ఇక్కడ కూడా వెళ్ళిపోతారు అంటున్నారు వాకింగ్ చేస్తే. నేను కాలకృత్యాలండి, వాకింగ్ అప్పుడే రాలేదు. ఏమండి స్నానాలకి వీటికి అన్నిటికీ 1 hour వేసుకోండి, పోనీ షేవింగ్కి అన్నిటికి కలిపి అన్ని కలుపుకొని ఒక 1 hour వేసుకుందాం అంటే సరే ఇక్కడ. సరే ఇది ఒక 3 ఏళ్ళు అందామా పోనీ, 3 ఏళ్ళు ఇందులో. ఇంకా ఏమున్నాయండి మనం చేసేవి నిత్యం? పడుకోవడం అయిపోయింది కదా, 20 సంవత్సరాలు పడుకున్నారు మీరు, ఇప్పుడే లేచారా ఏంటి మీరు? టీవీ ఎన్ని గంటలు చూస్తాం? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు కొడుతున్నారు? ఇదే అన్నం పరచింతన వద్దు అని. అసలు అక్కడ వాళ్ళ దగ్గరికి ఎందుకు మనం ఏమన్నాం మొదట స్టార్టింగ్ స్వచ్ఛంతన. మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. యావరేజ్ లో అప్పుడే చూడడానికి వెళ్ళలేదండి, ముందు ఓన్లీ మాట్లాడడం వరకే. 2 hours మాట్లాడదామా ఫోన్లో? ఏమండి అందరు కలిసి 2 hours? కాదు అన్ని కలపకండి, అది వేరు ఇది వేరు. 1 hour రోజు మాట్లాడేవాళ్ళు బ్యాలెన్స్ లోనే ఉన్నారండి, 1 hour కన్నా తక్కువ మాట్లాడేవాళ్ళు. 1 hour దాటిందంటే దెబ్బతిండడం స్టార్ట్ అయిపోయింది. మీరు కంగ్రాచులేషన్స్. కానీ రోజుకి అందుకనే కాబట్టి మీకు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చే సందర్భాలు చాలా తక్కువ. సరే యావరేజ్ లో ఒక 2 hours అనుకున్న ఒక 5 గంటలు ఫోన్, 5 సంవత్సరాల జీవితంలో ఫోన్లో మాట్లాడుకుంటున్నాం రైట్. ఇక వాట్సాప్ ఎంతసేపు చూస్తున్నామండి వీడియోలు అవి ఇవి? ఫోన్లో మాట్లాడడం అని చెప్పాం. ఏమండి ఒక్క 7-8 సంవత్సరాల క్రితం వాట్సాప్ లేదు, ఎంత టైం మిగిలేదు. ఇప్పుడు వాట్సాప్ వచ్చింది, టైం దొరకట్లేదు. యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తామండి? సరే వెళ్దామండి బాబు, ముందు చూడండి. అంటే మీరు కరెక్ట్ గా మాట్లాడారు, జీవితం దాటేస్తున్నాం ఎక్కడికో, మన ఆయుష్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎక్కడో మరి బ్యాలెన్స్ ఎక్కడుంది? ఇంకా చూద్దాం. ఓకే వీటికి వాట్సాప్ వీటికి ఒక ఎంత 3 ఏళ్ళు ఇద్దామా 5 ఏళ్ళు ఇద్దామా? 3 years ఇచ్చేద్దాం ఎక్కువ. సరే అందరిని అడుగుదాం. ఇంకా ఏమున్నాయి లైఫ్ లో చేసేటువంటివి? ఫిట్నెస్ కి ఎక్సర్సైజెస్ కి ఎంత టైం ఇస్తున్నాను చెప్పండి? 1 hour ఇస్తున్నారా? వా నిజంగా గ్రేట్. అసలు ఎవరు ఇస్తున్నారో వాళ్ళు గ్రేట్, యోగాసనాలకి వాళ్ళకి పెళ్ళికి. నిజంగా 1 hour ఇస్తే మన బొజ్జలు ఇలా ఉండవు. ఒకసారి ఆలోచించండి, అమ్మ మన ఇంట్లో ఒక ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఆయిల్ది డబ్బా ఎన్ని కిలోలు ఉంటుందమ్మా? అది 5 ఉంటుంది. అది ఇలా మనం టిన్ డబ్బా ఉంటుంది కదా, ఓకే. మీరు ఆ 15 లీటర్ డబ్బా దీన్ని ఒక చోట నుంచి తీసి ఇంకో చోట పెట్టడం ఈజీయా? ఎలా ఉంటుంది కదా, ఎంత అది చెయ్యి ఎంత నొక్కుపోయి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, జీవితాంతం ఇలా 2 చేతుల్లో 2 డబ్బాలు పట్టుకొని తిరిగితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఇప్పుడు తిరగలేం కదా, కానీ ఇప్పుడు తిరుగుతున్నావమ్మా. ఎవరెవరైతే ఉన్న బరువు కన్నా ఓ 15 కిలోలు ఎక్కువ బరువు ఉన్నారో వాళ్ళందరూ నిత్యము ఒక 2 ఆయిల్ డబ్బాలు వేసుకొని చక్కగా తిరుగుతున్నారు. వీళ్ళకి రైల్వే స్టేషన్కి వెళ్తే లగేజ్ దానికి ఒక మనిషి కావాలి కంపల్సరీగా. కానీ ఈ ఆయిల్ డబ్బాలు ఎందుకు ఎత్తుతున్నారు వీళ్ళు? ఈ ఆయిల్ డబ్బాలు జీవితాంతం మోయవలసిన అవసరం ఉందా? తెలియట్లే, లోపల దిగిపోయిందిగా, చక్కగా సెటిల్ అయిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు, లోపల అలా చక్కగా సీల్ అయిపోయింది, ఇమిడిపోయింది చక్కగా, డబ్బాలు డబ్బాలు నిండిపోతున్నాయి. అవసరమా? ఈ బరువు తగ్గించుకోవడం మీకు తెలుసు, తగ్గించుకోవాలి అని నిర్ణయించుకున్న వ్యక్తికి ఎంత కష్టమో అర్థమవుతుంది. ఆ నెయ్యి అంటేనే భయం వేస్తుంది ఆ వ్యక్తికి, పోదు, కొద్ది కూడా బయటికి పోయిన పరిస్థితి వస్తుంది. విశేషంగా ఈ మధ్య భాగం, మధ్యప్రదేశ్ తగ్గించుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఇంకోటి ఏమిటి అంటే, ఈ ఫిజికల్ గా ఈ బరువు తగ్గించుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఈ బరువు దీని సంగతి ఏంటి? ఎంత బరువు! మొహంలో అసలు నవ్వే లేదు. ఎందుకు బతుకుతున్నామో తెలీదు. తింటే రుచి లేదు, పంటే సుఖం లేదు, నిద్ర లేదు, ఎవరినైనా కలిస్తే సంతోషం లేదు, మాటలో మాధుర్యం లేదు, మనసులో మమత లేదు, హృదయంలో ప్రేమ లేదు. ఎప్పుడు ఖాళీ ఖాళీ ఖాళీగా ఉంటుంది కదా. ఈ ఖాళీని నింపుకోవడం ఎలా? పిజ్జాలు, బర్గర్లు, రైట్? ఏది దొరికితే అది దాంతో నింపేసుకుంటున్నాం. ఇక్కడ కలిగిన ఖాళీ విచిత్రం, ఇది ఇక్కడ కలిగిన ఖాళీ ఉంది కదా, ఎమోషనల్ గా ఎంటీనెస్ ఏదైతే ఉందో అది ఫిజికల్ గా ఫిల్ చేసుకోవడంతో కాంపెన్సేట్ చేసుకుంటున్నాం తెలియకుండా, సైకలాజికల్ గా. ఇక్కడ మెంటల్ గా క్రియేట్ అయ్యేటువంటి హెవీనెస్, మెంటల్ గా ఒక రకమైనటువంటి బరువు, ఏం బరువో తెలీదు, ఏం భయమో తెలీదు, ఏమి గుండెదడో, ఎందుకు ఆందోళనో తెలీదు, ఎందుకు అనీజీనెస్ ఎందుకుందో తెలీదు, కానీ ఒక హెవీనెస్ ఉంటుంది. ఆ హెవీనెస్ ఈ హెవీనెస్ గా మెల్లగా కన్వర్ట్ అయిపోతుంది, తెలియకుండానే కన్వర్ట్ అవుతుంది. 2 రెస్పాన్సెస్ బాడీ ఇస్తోంది. మనసు బాగా దెబ్బతింటే, ఆందోళనగా ఉంటే ఒకటే ఒక రెస్పాన్స్ ఏమో బాగా చిక్కిపోతుంది. ఎంత చిక్కిపోతుందంటే ఏం తిన్నా వంట పట్టదు. ఇంకో రెస్పాన్స్ ఏంటి? హెవీ అయిపోతుంది. ఇక్కడ హెవీనెస్, ఇంకోటి రెస్పాన్స్, అంటే ఒక ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది లైఫ్ స్టైల్స్. ఎక్కడో ఎక్కడో ఎక్స్ట్రీమ్స్ కింద ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒకసారి ఆగాలి. పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం, అందరం పరిగెడుతున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం, ఎక్కడికి పరిగెడుతున్నాం తెలియకుండా పరిగెడుతున్నాం. ఇప్పుడు అందరూ పరిగెడుతున్నారండి. ఒక వీధిలోంచి ఒక ఆయన బయటకు వచ్చారు లోపలికి. అందరూ పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు. నువ్వేంటి అక్కడ నిల్చున్నావు, నువ్వు కూడా పరిగెత్తు అన్నారు. ఇదని తెలియదు ఎందుకు పరిగెడుతున్నారు. ఏదో నేను మిస్ అయిపోతానేమో అని పరిగెడుతున్నారు వాళ్ళతో పాటు. ఇలాగ అందరూ పరిగెడుతున్నారు, ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. చాలా దూరం వెళ్ళిపోయాక ఆయనకు డౌట్ వచ్చింది, నేను ఎందుకు పరిగెడుతున్నాను అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అసలు ఆగాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ పరిగెడుతున్నారా? ఏం పిచ్చివాళ్ళలాగా ఆగుతున్నావేంటి నువ్వు, వెనకబడిపోతావు నువ్వు ఇట్లా ఉంటే. ఆగుతున్నాడు ఆయన, ఆగాలి ఆగాలనుకుంటున్నాడు. వీళ్ళందరూ పరిగెడుతున్నారు, ఈయన ఆగిపోయాడు. ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? అసలు నేను ఎందుకు పరిగెడుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను ముందు నాకు తెలియాలనుకున్నాడు. ఈయన ఏమనుకున్నాడంటే, అసలు నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాను ముందు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తాను అసలు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇటువైపు ఎందుకు వెళ్తున్నాను నాకు తెలియదు కానీ వెళ్తున్నాను. నేను అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాను అక్కడికి వెళ్ళి, అసలు ఎందుకు మొదలు పెట్టాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అనేది అక్కడ నిర్ణయించుకొని బయలుదేరతాను అనుకున్నాడు అని ఆయన అప్పటివరకు నిల్చున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, పిచ్చివాడు పిచ్చివాడు అని నవ్వుకుంటున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈయన వెనక్కి తిరిగి మెల్లగా గంభీరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వెళ్లిపోయిన వాళ్ళందరికీ డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అసలు ఈయన ఎందుకు ఆగాడు? ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఈయన తిరిగి వెళ్తున్నాడు. ఈయన ఆగడమే కాదు, వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. మనకి దొరకంది ఏదో ఈయనకు దొరికినట్టుంది. మనకు దొరకంది ఏదో ఈయనకు దొరికినట్టుంది, అందుకే డైరెక్షన్ మారాడు. అందరూ ఇటు వెళ్తున్నా ఆయన ఒక్క వెనక్కి వెళ్తున్నాడంటే అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది అన్నది కూడా తెలియదు, ఇక్కడ ఏముంది అన్నది కూడా తెలియదు, కానీ అక్కడేదో ఉంది అని డౌట్ వచ్చింది. రైట్, ఆయన కానీ ఆగలేదు, వెళ్తున్నారు. మనం వెళ్తున్న దారి తప్పేమో, ఈయన వెళ్తోంది కరెక్టేమో, డౌట్. అంతా డౌట్లే కదా అసలు మనకి. ఈ వ్యాపారం చేస్తే కరెక్టా, ఆ వ్యాపారం చేస్తే అందులో లాభం ఉందా, ఇందులో లాభం ఉందా, చూడ్డానికి అన్ని లాభంగా కనిపిస్తాయి మంది తప్ప, అవునా? మంది తప్ప అన్నీ పచ్చగా కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే వాళ్ళ కష్టాలేంటో తెలుస్తాయి. బయట కట్టుకునేటువంటి కాస్మెటిక్ గా కనిపించేటువంటి వాటి వేరు, లోపల ఉండేటువంటి నిజ నిర్ధారణలు వేరు. ఇక వాళ్ళందరూ డౌట్ వచ్చి కొద్దిగా కొంతమంది వెనక్కి తిరిగారు. ఎందుకు తిరిగారు? ఈయనదే కరెక్ట్ రైటేమో అని ఈయన దగ్గరకు వస్తున్నారు. ఇక మెల్లగా మిగిలిన వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, స్పీడ్ తగ్గింది వాళ్ళందరిది. కాసేపు అయిన తర్వాత ఇటు మెజారిటీ అయింది, అటు మైనారిటీ అయింది. ఇక వాళ్ళకి ఇంకొద్ది దూరం వెళ్తే డౌట్ వచ్చి అందరూ మళ్ళీ తిరిగి, మళ్ళీ తిరిగి మళ్ళీ అందరూ పరిగెడుతున్నారు, మళ్ళీ ఈయన దాటి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఈయన దాటి వెళ్ళిపోతే ఈయనకు సలహా ఏంటి, మళ్ళీ వెనకబడిపోతావు, నువ్వు ముందుకెళ్ళు. ఎందుకు పరిగెడుతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు, ఏం సాధించడానికి పరిగెడుతున్నావు, ఏంటి, ఏం అకంప్లిష్ చేయాలి, ధనం కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, 1 కోటి 2 కోట్లు 10 కోట్లు 20 కోట్లు, ఒక సెక్యూరిటీ. మనిషికి ఉంటే బలం, గొడ్డుకి తింటే బలం. వీడు ఖర్చు పెట్టడు జీవితంలో, సుఖపడడు, కానీ పెంచుకుంటూ ఉంటాడు. ఒక మహాన్ బాడీ లానే ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. ఆయన ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్ గా వర్క్ చేసి ఆయన మీద ఏసీబీ రేడ్లు జరిగాయి. ఇది 1995 పేపర్లు చదివాను. ఆయన కేసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఆయన నాకు లాకర్లు అన్ని తెరిచారు. ఆ లాకర్లో కట్టలు కట్టలు, ఆ కట్టలు తీసి దాన్ని లెక్క పెడదామని కట్టలు తీస్తే ఇలా ముట్టుకుంటే పిండి అయిపోతుంది. ఓకే, ఆయన పెట్టినవే, ఆయన పెట్టినవే. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, స్టార్టింగ్ లో పెట్టాడు లాకర్లో, అయితే పిండి అయిపోతుంది. ఎందుకు? ఫంగస్ పెట్టేసి మొత్తం పిండి అయిపోతుంది. చెదలు చెదలు కాదు, ఫంగస్ పెట్టింది కరెన్సీ. పేపర్లో వచ్చిందండి బాబు, టీవీలో కూడా వచ్చింది, ఈనాడులో వచ్చింది, 1995. అన్ని అంటే పేపర్ డిజింటిగ్రేట్ అయిపోతుంది, అంతకు పోవడము, ఇట్లా పౌడర్ పౌడర్ కావడం. వాళ్ళు లెక్క పెడుతుంటే మొత్తం అంతా ఫంగస్ వచ్చేసి దానికి కలర్ అంతా డీకలర్ అయిపోయి చాలా వర్స్ట్ కండిషన్ లో. వాటన్నింటిని తీసి వాళ్ళు పాపం కౌంట్ చేస్తారు. అండ్ ఇంతకు ముందు కదా స్టాప్ చేశారు. సరే, మీరు కలిసి ఉండవలసింది ఆయనకి ఆ టైంలో, మిస్ అయ్యాడు. అదే వ్యాపారస్తుల దగ్గరకు వస్తే కరెక్ట్ గా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో అర్థమయ్యేది. సరే, ఆయన అయింది మొత్తం అంతా, ఇది తెలిసింది ఆయనకి న్యూస్. ఆయన హుటాహుటిన ఫారెన్ వెళ్ళిపోయారో లేక ఫారెన్ లో ఉన్నారో ఆ టైంలో, ఈయన ఆస్తులన్నీ జప్తు చేశారు, మొత్తం అన్నీ కూడా సీల్ అయిపోయాయి. ఆయన ఏమీ కూడా మళ్ళీ యాక్సెస్ చేసుకునే పరిస్థితిలో లేకుండా అయిపోయింది, అన్నిటి ఫ్రీజ్ చేశారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా యుఎస్ నుంచి తిరిగి ఇండియాకి రాలేదు. నీరవ్ మోడీ ఇప్పుడు ఆయన ఇంకైనా ఈయన చీఫ్ ఇంజనీర్ గా వర్క్ చేశారు. ఏం సాధించారు లైఫ్ లో? ఆయన యాక్చువల్గా ఆలోచించండి, సార్ పరిగెత్తి పరిగెత్తి ఎంత మందిని లూట్ చేసి ఉంటాడు, ఎన్ని ప్రాజెక్టులు సర్వనాశనం చేసి ఉంటే ఎంత డబ్బు ఆయన సంపాదించి ఉంటాడు. ఆయనకి ఏమైనా ఉపయోగపడిందా? ఆయన తన బంధువులందరినీ వదులుకో ఆస్తంతరి పోగొట్టుకున్నాడు, బంధువులందరినీ పోగొట్టుకున్నాడు, కోర్టులు కూడా ఫైట్ చేయలేడు, తను తిరిగి తన దేశానికి రాలేడు, ఎలాంటి పరిస్థితులకు చేరుకున్నాడు, ఏం ఉపయోగపడింది? కొంతమంది పాపం కష్టపడతారు, చాలా కష్టపడతారు, సుఖపడలేరు. కొంతమంది ఎంత సుఖపడతారు అంటే అసలు కష్టపడలేరు. బ్యాలెన్స్ ఇక్కడ అయితే ఒకరు విపరీతమైనటువంటి పిసినారి, ఇంకొకరైతే విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. తమది ఖర్చు పెట్టడమే కాదు, పక్క వాళ్ళది కూడా ఖర్చు పెట్టేస్తారు. తమ సంపాదించి పిల్లలకి పెట్టేందుకు తపన పడే వాళ్ళు కొందరైతే, తమ సంపాదించి పిల్లలకు పెట్టడం తర్వాత సంగతి, తమ సంపాదించింది తింటే సరిపోదు, నాన్న సంపాదించింది తినాలి, తాతలు అమ్ముకొని కూడా తినాలి, అయినా సరిపోనటువంటి వాళ్ళు కొందరు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నాం కదా, ఏంటి అసలు స్ట్రైకింగ్ ఆఫ్ బ్యాలెన్స్? ఎక్కడ లైఫ్ కి ఈక్విలిబ్రియం మిస్ అవుతుంది, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దెబ్బతింటుంది. జనరల్ గా ఇలాంటివి ఏమైనా వర్క్ షాప్స్ లో మేము చెప్పేటప్పుడు అందరూ అంటారు, ఏమండి మీరు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి కానీ అసలు ప్రాక్టికల్ కాదండి. ఎందుకండి అంటే, మీరన్నీ మంచి మంచి మాటలు చెప్తారు కానీ మంచి వాళ్ళందరికీ కష్టాలు ఎక్కువ. వ్యాపారంలో నీతులు ఇవన్నీ పెట్టుకుంటే వ్యాపారాలు జరగవు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఇది ప్రాక్టికల్ గా ఉండదు. ఓకే, మోసాలు చేసి బాగా సంపాదించేటువంటి వాళ్ళు చాలా సుఖంగా ఉంటారండి. అండ్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని, నియమ నిబంధనలు పెట్టుకొని తత్వాల్లోకి వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా దివాలా తీస్తూ ఉంటారు, ఇది అయ్యే పని కాదు అని సాధారణంగా అంటూ ఉంటారు కదా. కొద్దిగా దీన్ని పరిశీలిద్దాం. వాపు కండ కాదు, వాపు కండ కాదు, కొవ్వు కండ కాదు, బలిమి కాదు. ఓకే, బలిమి ఏమిటి? కండ. కండ ఎలా వస్తుంది? తిండితో కండ రాదు. తిండి గలవాడేనో ఈ మనిషి అంటూ మనం, తిండి కలిగితే కండ కలదో ఈ కండ గలవాడేనో మనిషి. తిండితో కండ రాదండి. కండ దేంతో వస్తుంది? కర్మతో, కష్టంతో కండ వస్తుంది. ఆవకాయ పచ్చడి చద్దన్నం తిన్నా, ఏమండి ఆవకాయ పచ్చడి చద్దన్నం తిన్నా కష్టం ఉంటే కండ వస్తుంది, శారీరక శ్రమ ఉంటేనే కండ వస్తుంది. కండ బలిమినిస్తుంది. డబ్బు బలిమిని, డబ్బు టెన్షన్ ఇస్తుంది, అది ధర్మ డబ్బు కాకపోతే. డబ్బు రోగాన్ని ఇస్తుంది, అది ధర్మ డబ్బు కాకపోతే. ధర్మం కానటువంటిది యోగం కాదు, ధర్మం కానటువంటి విత్తం వినాశనానికి దారితీస్తుంది, సుఖం ఇవ్వదు, అల్ల కల్లోలం చేస్తుంది, నిద్ర సుఖం కూడా పోగొడుతుంది, స్వప్నాల్లో కూడా సుఖం లేకుండా చేస్తుంది, లేనటువంటిది. ఇది ఎలాంటిది అంటే ఒక క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లాంటిది. ఓకే, అధర్మయుక్తమైనటువంటి డబ్బు అనుకుంటాం, అది ఆ సమయంలో చాలా భోగాన్ని చూపిస్తుంది, ఆ సమయంలో భోగాన్ని చూపిస్తుంది. ఒక క్రెడిట్ కార్డు ఒక డెబిట్ కార్డు ఇద్దరు తీసుకొని కొనడానికి వెళ్తే క్రెడిట్ కార్డు వాడు ఎంత కొనగలడు, డెబిట్ కార్డు వాడు ఎంత కొనగలడు? డెబిట్ వాడు బ్యాంకులో ఎంత ఉంటే అంతే కొనగలడు, క్రెడిట్ కార్డు బ్యాంకులో లేకపోయినా కొనగలడు. ఇద్దరు షాపింగ్కి వెళ్ళొస్తే ఎవరి దగ్గర ఎక్కువ బ్యాగులు ఉంటాయి? ఇది ఆ రోజు సుఖం, ఆ నెల సుఖం. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ క్రెడిట్ కార్డు బిల్ వచ్చాక ఏమవుతుంది కదా? ఇక్కడ ఏమిటి అంటే, ఇది రుణం, ఇది సుఖం కాదు, ఇది భోగం కాదు, ఇది రుణం. అధర్మం రుణం. గీతాచార్యుడు స్పష్టంగా చెప్తారు, అధర్మంగా వెళ్లేటువంటిది ఏదైనా రుణమే. ఎందుకు రుణం? అది తీర్చవలసిన తప్పుంటే అప్పు మాత్రమే. ఒక మహానుభావుడు ఉన్నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి చక్కగా ఆయనకు ఒక వజ్రాల కిరీటాన్ని బహుకరించాడు. చక్కగా చాలా పేపర్లన్నింటిలో వచ్చింది, టీవీలో అంతటిలో వచ్చింది, దేశం ప్రపంచమంతా అది వజ్రాల కిరీటాన్ని బహుకరించాడు. స్వామివారికి వజ్రాల కిరీటాన్ని బహుకరించారు. ఆయనకి బంగారు సింహాసనం పెట్టుకున్నాడు, బంగారు మంచం పెట్టుకున్నాడు. చక్కగా చక్కగా సుఖంగా జీవిద్దాం అనేటువంటిది అంత కలియుగంగా భోగభాగ్యాలతోటి చక్కగా ఉంటుంది. వర్ణించుకుంటే ఎంత బాగుంటుంది. ఈ స్వామివారు ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఒక చక్కటి వజ్రాల కిరీటం బహుకరించి ఆయన అడిగాడా, ఏమడుగుతున్నాడు ఆయన, ఏమడిగాడు వెంకటేశ్వర స్వామి, అసలు భగవంతుడు ఏమడిగాడు భక్తుడిని? గీతాచార్యుడు చక్కగా చెప్తాడు, ఏమడిగాడు చెప్పండి సార్. అది నాకు ఒక ఫలమైన, ఒక పుష్పమైన, ఒక పత్రమైన, ఒక ఆకు, ఒక్క ఆకు అది కూడా లేదు, ఉదకమైన నీరు, నీరైనా ఎవరైతే నాకు భక్తితో భావనతో మనస్పూర్వకంగా తండ్రి స్వామి స్వీకరించు అని నాకెవరైతే అర్పిస్తారో దానిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. ఇక్కడ వజ్రాల కిరీటం ఎక్కడొచ్చిందండి? బంగారు ఆభరణాలు ఎక్కడొచ్చాయి? భగవంతుడికి మనం వెళ్ళి తలనీలాలు ఇస్తాం కదా, తలనీలాలు ఇస్తాం. ఏం చేసుకుంటాడు ఆయన? మన ఇంకెళ్ళి వస్తారు కదా ఇంటికి, కటింగ్ చేసుకుని వస్తారు. ఏమంటారండి మీరు? చక్కగా డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసారనుకోండి కటింగ్ చేసుకొని కదా, ఆ ఫుల్ అథారిటీతో వస్తుంది ఆ వాయిస్ లోపల నుంచి, కిచెన్ నుంచి. ముందెళ్ళు లోపలికి వెళ్ళు, స్నానం చేసిరా. స్నానం చేయకుండా లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు, ముందు స్నానం చేసి ఆ బట్టలు మార్చుకొని లోపలికి రండి అంటారు. అంటారా? కాఫీ కూడా ఎవరు చేసుకొని రమ్మంటారు. కొద్ది కటింగ్ చేసుకునే ఇంట్లోకి అడుగు పెట్టలేనటువంటి ఆ బొచ్చు ఆ వెంకటేశ్వర స్వామి గారు, ఆ భగవంతుడు, ఆ శివుడు ఎందుకు స్వీకరిస్తాడు? ఆయనకేమవసరం? ఆలోచించవలసిన మాట. ఆయనకేం ఉపయోగం? నేను ఎప్పుడో ఇలా అంటే మీరు అలా అనకండి, కోట్ల కొలది వస్తుంది దానివల్ల అంటున్నారు. చాలా కోట్ల ఆదాయం ఉంది పోతుంది, మీరు అలా అనకండి అని. బొచ్చు కూడా ఆదాయమే అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయనకు అదేం ఉపయోగపడింది? ఇక్కడ అది దానికి అసలు సందర్భం కాదది. అది ఏమిటి అంటే, ఇది మన అహంకారానికి సూచిక అయితే, ఇది మన సమర్పణకు సూచిక అయితే, మనం మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలి అనేటువంటి ఒక భావనకు సంబంధించినటువంటి విషయం. అదే ఇక్కడ వెంట్రుకలకు సంబంధించినటువంటి విషయం కాదది. యాక్చువల్గా వేయమంటే పాపాలని, భగవంతుడు పాపాన్ని తొలగించేటువంటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. అంటే అది భగవంతుడు పరమాత్ముడు, నిరాకారుడైనటువంటి ఆ పరమశివుడు మన పాపాలని హరించేటువంటి వాడు ఈశ్వరుడు అన్న భావం. అక్కడైనా ఇక్కడ స్థూలంగా దీనికి ఏమి ప్రమేయం లేదు, విలువ లేదు. భావనకి సంబంధించినటువంటి అహంకారాన్ని వదలడానికి సంబంధించినటువంటి విషయం. బాగా వెంట్రుకలు ఉంచుకుని అహంకారం వదిలినటువంటి వాడు ఉంటే దానికి వెంట్రుకలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. అక్కడ అహంకారానికి సంబంధించినటువంటి సందర్భం అది. అదేవిధంగా భగవంతుడికి సమర్పించుకునేది ఏమిటి అంటే, ఈ వస్తు వైభవాలు కానుకలు కావు. భగవంతుడికి సమర్పించుకునేది ఏమిటంటే, ఒక ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఏమిటి ఇది? లైఫ్ ఒకటి, ఒక మజిలీ. ఇందులో మనం యూజర్సే కానీ ఓనర్స్ కాము. దేనికి మనం సొంతదారులం కాము. మీరు ఒక ట్రైన్ ఎక్కారు, మీ భోగి ఉంది, ఆ భోగిలోకి ఎంటర్ అవుతారు. మీ బెర్త్ పైన ఎవరో కూర్చుంటారు, ఏమంటాం మనం? లేవండి లేవండి అంటాం. ఏమంటాం? నా ఈ సీటు నాది అన్నాం, రైట్? చూడండి నాదైపోయింది అది, ఈ సీటు నాది. ఆ తర్వాత ఆయన కూర్చున్న వాళ్ళని లేపి మనం కూర్చుంటాం సంతోషం. నిన్న ఇంకొకళ్ళు అన్నారు ఆ మాట. ఏమన్నారు? అదే సీటు నాది అన్నారు. ఈరోజు మనం అంటున్నాం, రేపు ఇంకొకరు అంటారు, నాదేమీ లేదు, నేను ఆ రాత్రి వరకు ప్రయాణం చేసేందుకు ఉపయోగించుకునేది మాత్రమే, ఇది సత్యం. ఇంపర్మనెన్సీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ట్రూత్. ఓకే, మన అశాశ్వతమైనటువంటి అస్తిత్వం అనేది వాస్తవిక సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని స్పృహలో ఉంచుకొని జీవించడం జ్ఞానం. ఇది లేకుండా ఒక శాశ్వతత్వమైనటువంటి ఫీలింగ్ లో ఉండడమే అజ్ఞానం. ఆ అజ్ఞానమే నూనె డబ్బాలు. ఎంత చక్కగా నవ్వుతున్నారండి, గట్టిగా నవ్వండి. ఇలాగా ఇలా నవ్వుతే సగం బరువు పోతుంది. ఇట్లా నవ్వుతాం, ఈ డబ్బాలు ఇటు నుంచి బయటకు పోతాయి. ఇంకా ఇది కొన్ని సందర్భాలు కొన్ని మంచి విచిత్రంగా ఉంటాయి కొన్ని కథలు. ఇలా అంటారు, ఇలాగ మనం చేతిలో వస్తువులు పట్టుకొని ఇలా పట్టుకున్నాం, ఇది ఎంత ఉంటుంది 100 గ్రాములు. ఇలా పట్టుకున్నాం అనుకోండి, 5 నిమిషాలు పట్టుకుంటాం, ఏమైనా అవుతుందా? ఏమవుదు. 1 గంట పట్టుకుంటాం, ఏమవుతుంది? 1 రోజంతా పట్టుకుంటే ఇక అంతే, ఇక చెయ్యి పక్షవాతం వచ్చినట్లు అయిపోతుంది. ఓకే, తిమ్మిర్లు వచ్చేస్తాయి. నేను ఎక్కడో చదివాను, చాలా బాగా వర్ణించారు అందులో. ఈ పట్టుకున్న రోజంతటిలో దీని బరువు ఏమన్నా పెరిగిందా? దీని బరువు ఎంత ఉందో అంతే ఉంది, కానీ నా చెయ్యి ఏమైంది? తిమ్మిర్లు పట్టేశాయి. నేనేం చేయాలి తిమ్మిర్లు పోవాలంటే? ఇంతే, దీన్ని తీసి పక్కన పెట్టాలంతే, చేసేది ఏమీ లేదు. ఈ బరువు తగ్గాలి అంటే ఏం చేయాలి? దేన్నైతే పట్టుకొని కూర్చున్నారో దాన్ని పక్కన పెట్టాలి అంతే, ఇంకేమీ లేదు చేయవలసింది. చూడండి ఒకసారి, అందరం ఏదో ఒకటి పట్టుకొని ఉన్నాం, ఏదో ఒకటి పట్టుకొని ఉన్నాం. ఎలా పట్టుకున్నాం? ఈ కోతుల్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు ఊర్లలో, కోతులతో దొమ్మరగడ్డలు వేస్తూ చక్కగా ఆడిస్తూ ఉంటారు. చూసారా వాళ్ళు కోతులు ఎలా పట్టుకుంటారో తెలుసా? ఈ పట్టుకోవడంతోనే పట్టుకుంటారు. చెట్టుకు తొర్ర చేస్తారు, ఆ తొర్రలో ఒక కొబ్బరికాయ పెడతారు. కోతి చూస్తుంది, వీడు వెళ్ళి అలా దూరం వెళ్తాడు, కెలగానే కోతి చూస్తుంది. కోతి చూసి ఆ తొర్రలో ఇంతే తొర్ర ఉంటుంది, అలా అలా దూర్చి దూర్చి చేయి దూసి లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొబ్బరికాయ పట్టుకుంటుంది, కొబ్బరికాయ పట్టుకుని బయటికి లాగుతూ ఉంటుంది. వస్తుందా? దానికి కన్ఫ్యూజన్, లోపలికి వెళ్ళింది కదా, బయటకు ఎందుకు రావట్లేదు? అర్థం కాదు, లాజిక్ సెట్ అవ్వలేదు ఇంకా దానికి. గట్టిగా లాగుతూ ఉంటుంది, ఇక అరవడం మొదలు పెడుతుంది. ఇక అరవగానే సిగ్నల్ వస్తుంది మనవాడికి, చక్కగా వస్తాడు, ఒక సంచి మొహానికి గప్పుతాడు, దాని చేతిని పట్టుకుని ఇలా దులుపుతాడు, బయటికి తీసేస్తాడు, తాడు కట్టి ఆడిస్తూ ఉంటాడు. మనం కూడా అలాగే ఆడుతున్నాం. ఏం పట్టుకున్నాం మనం? కొబ్బరికాయ పట్టుకున్నాం. మనందరికీ మన కొబ్బరికాయ ఒకటి ఉంటుంది, ఎవరి కొబ్బరికాయ వాళ్ళది. ఏదో ఒకటి పట్టుకొని కూర్చుంటాం. ఈ ఒకటి పట్టుకున్నది కొంతమంది 20 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో మాట అంటే దాన్ని పట్టుకుని కూర్చున్నారు. 20 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ పట్టుకున్నారు ఈయన. ఈయనకేదో పెళ్లిలో కొద్దిగా మర్యాదలు తక్కువయ్యాయని కాస్త ఏమా అడగొచ్చు. ఆడ ముసలి అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది, ఈయనకి పిల్లలు వచ్చారు, వాళ్ళ పెళ్లిళ్ళు అవుతున్నాయి, పైకి పోయి అడగమంటుంది. అది కరెక్ట్, అక్కడ సెటిల్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాడు. ఈయన పట్టుకున్నది వదలట్లేదు, 20 సంవత్సరాలు అయిపోయింది. అవసరమా? గమనించండి, ప్రతి ఒక్కరు కొబ్బరికాయ పట్టుకున్నారు. ఎవరి కొబ్బరికాయ వాళ్ళు పట్టుకున్నారు? దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ కాదు, నెత్తి మీద కొట్టుకునే కొబ్బరికాయ. ఎవరు తల వాళ్ళు పగలు కొట్టుకుంటున్నారు. లేనిపోని భారాలు, అనవసరమైనటువంటి విషయాల్లో మనస్సుని వ్యర్థంగా వదలక, ఆ భారం మానసికమైనటువంటి క్షోభ, అనవసరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి చింత, చింతన, భయం, ఆందోళన, ఇవే జీవితంలో అసలు అర్థం లేకుండా, సుఖం లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ ఒక్కటి, ఒక ఉన్మాదిలాగా కొందరు పనిలో మొదలు పెడితే పని భూతాలు, ఆ పని ఎంత చేస్తారు అంటే వాళ్ళతో పని చేయాలంటే వేరే వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళు పిలిస్తే పారిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా మనకు కూడా స్వరూపాలు ఒక్కొక్క సందర్భంలో ఉంటాయి. అర్థమైతే మనం కంట్రోల్లోకి వస్తాం. విపరీతంగా అనేటువంటి ఒకరు పని దొంగలైతే ఇంకొకరు పని భూతారు. అంటే వాళ్ళకి పని తప్ప ఇంకో ప్రపంచం లేకుండా అయిపోతుంది. కొట్టు ఆరింటికి తెలుస్తాడు, పన్నెండింటికి మూస్తాడు. అదే జీవితం. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కడుందిగా? వర్కే లైఫ్ అనేటువంటి డెఫినేషన్. ఒకటి ఆలోచించాలి, జీవితం కోసం పని ఉందా, పని కోసం జీవితం ఉందా? వర్క్ కోసం లైఫ్ ఉందా, లైఫ్ కోసం వర్క్ ఉందా? జీవన ఉపాధియా, ఉపాధే జీవితమా? ఓకే, మరి జీవితం జీవించడానికి, లైవ్ గా ఉండడానికి, ఉపాధి కోసం బతికేటువంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుందంటే ఎక్కడో బ్యాలెన్స్ దెబ్బతింటున్నాం. 8 గంటల కన్నా ఎక్కువ పనిచేస్తున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఇక వర్క్, అలాంటి సందర్భం ఉంటే వర్క్ లో జీవించగలుగుతున్నామా? వర్క్ లో జీవించడం అంటే ఏంటి? లైవ్లీగా ఉండగలగడం. వర్క్ ఒక భారం అవుతుందా, లేకపోతే వర్క్ లో లైవ్లీగా ఉంటున్నామా? కస్టమర్స్ వస్తున్నారు, చక్కగా పలకరించి స్నేహంగా చాలా ఆత్మీయంగా పలకరిస్తూ ఒక మంచి సంబంధాలు ఏర్పడుతూ ఉందా? ఆ వర్క్ మెకానికల్ గా వెళ్తుందా? మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ లో ఎలా ఉన్నాయి? మనం హ్యూమన్ అడ్రస్ చేస్తున్నామా, మెటీరియల్స్ ని అడ్రస్ చేస్తున్నామా? క్వాలిటీ ఎలా ఉంది? మనం ఒక్కొక్కటి పంపిస్తుంటే వచ్చే ఫీలింగ్ ఎలా ఉంది? ఆ జాయ్ వస్తుందా? హ్యాపీనెస్ వస్తుంది? ఇక్కడ సుఖం ఒకటి, ఇక్కడ ఆనందం ఒకటి. లాభం వస్తే సుఖంగా అనిపిస్తుంది, కానీ ఆనందం ఎక్కడ? ఓకే, ఒక దీన్ని మనం అర్థం చేస్తూ కాస్త ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. ఆహారం ఉంది, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు టిఫిన్ బాక్స్ లో మధ్యాహ్నం భోజనం చేయడానికి కూర్చుంటాడు. భోజనం చేసే టైంలో ఎవరో ఒక ముసలాయన నడవడమే కష్టంగా ఉంటూ అసలు చాలా పడిపోయేటువంటి పరిస్థితిలో కనిపిస్తాడు. పాపం దయ కలిగి తన టిఫిన్ బాక్స్ లో అమ్మ ఇచ్చిన దానిలో సగం ఆయనకి ఇస్తాడు. ఆయన ఆతృతాతృగా తినేస్తూ ఉంటే ఈయనకు ఒక ఆలోచన వస్తుంది, బాబుకి ఏంటి అంటే ఈయన పాపం ఎన్ని రోజుల నుంచి తినలేదు, నాకంటే సాయంత్రం వెళ్ళగానే అమ్మ పెడుతుంది, ఈ సగం నేను తిందాం అనుకున్నాను, ఇది కూడా పాపం ఆయనకి ఇచ్చేస్తే ఏమవుతుంది, నాకైతే దొరుకుతుంది కదా అని అది కూడా ఇచ్చేస్తాడు. ఇదే తను తినేస్తే కలిగేది సుఖం. ఇది తనకిచ్చినప్పుడు కలిగేది ఆనందం. సుఖం ఏమిటి? సుఖం అంటే ఆ రోజు భోగించినప్పుడు కలిగేది సుఖం. అది మళ్ళీ మర్నాడు తినాల్సిందే, తింటేనే మళ్ళీ సుఖం. కానీ ఆనందం ఎలాంటిది అంటే ఈయనకు ఒక 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు చిన్నప్పుడు చాలా దయనీయంగా ఉంటే ఆయనకి ఇచ్చేశాను అని గుర్తొచ్చిందనుకోండి, అప్పుడు అంతే ఆనందం కలుగుతుంది. జీవితాంతం ఎన్నిసార్లు తలుచుకున్నా అంత ఆనందం కలుగుతుంది. ఆనందం శాశ్వతమైంది, సుఖం అల్పకాలికమైంది. సుఖం కూడా కావాలి, సుఖం లేకుండా కూడా నడగదు, కానీ ఎక్కువ శాతం ఆనందం ఉండగలగాలి. ఇక్కడ ఏంటి, వర్క్ లో మనం ఆనందాన్ని పొందగలుగుతున్నామా? కేవలం వ్యాపారంలో సుఖాన్ని పొందగలుగుతున్నామా? కొంతమంది అందుకే మన వాళ్ళు అతి సర్వత్రా వర్జితే, ఏదైనా అతిలోకి వెళ్తే అది సరైనది కాదు. కొంతమంది ధనం ధనం, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, లాభం లాభం లాభం, ఎంత దూరమైనా వెళ్ళిపోతారు దానికి. మరికొందరు సుఖం ఆనందం ఆనందం అనడం అసలు ఇదేం వద్దు, ఇది వేస్ట్ అని చెప్పి అన్నింటిని వదిలేసి వెళ్ళిపోతారు. ఏమీ పట్టించుకోరు, డబ్బు కాదు కదా, ఏమన్నా ఇవన్నీ వేస్ట్ వేస్ట్ అనుకుంటారు, వైరాగ్యంతో ఉంటారు. అతి సర్వత్రా వర్జితే, రెండు కూడా నష్టదాయకమైనటువంటివి. బ్యాలెన్స్ ఉండాలి, ఒక సమపాళల్లో అన్నీ ఉండాలి. అక్కడ లైఫ్ ని చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ధర్మయుక్తంగా వెళ్లేటువంటి వాళ్ళందరూ లక్ష్మిని తిరస్కరిస్తూ ఉంటారు. మన రామకృష్ణ పరమహంస గారి రూపాయి వివేకానందుడు గారు ఆయన కింద పెడితే వెంటనే ఆయనకు ఒళ్ళంతా కాలినట్లుగా అనిపించి ఆయన జీవితాన్ని నిర్ణయించుకున్నారు, నేను డబ్బుతో దూరంగా ఉండాలి అని. మరి వ్యాపారంలో ఉన్నవాళ్ళు డబ్బుతో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే కష్టం కదా. కానీ అనేక సందర్భాల్లో చూస్తాం ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు, నీతిగా ఉండేటువంటి వాళ్ళు, న్యాయంగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కడో ఈ లక్ష్మిని దూరం చేస్తున్నారు. ఆవిడని ఆహ్వానించట్లేదు, మరి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరు పిలుస్తున్నారు? ఇటువైపు ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, అంటే చాలా ఇది సూక్ష్మమైన ఒక నేషనల్ ఎకానమీ ఎటువైపు వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎటువైపు వెళ్తున్నాయి. ఇదే ధర్మయుక్తంగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గరికి మనీ వచ్చిందనుకోండి, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ధర్మ కార్యాల్లో ఇన్వెస్ట్ చేస్తారు, సామాజికంగా మంచి జరిగేటువంటి కార్యాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసేటువంటి వీళ్ళ దగ్గర ద్రవ్యం అంతా ఎక్కడికి వెళ్తుంది? సమాజాన్ని అభివృద్ధి చెందడానికి, ధర్మాన్ని అభివృద్ధి చెందడానికి వినియోగిస్తుంది. అదే వీళ్ళ దగ్గర ధనం ఎక్కువగా అవుతుంది అనుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది? షేర్స్ లో కూడా తప్పలేదు, మంచి షేర్స్ ఉన్నాయి, చెడు షేర్స్ ఉన్నాయి, లిక్కర్లోకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు, గ్యాంబ్లింగ్ లోకి వెళ్ళొచ్చు. ఇలాంటి చెడు వైపుకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది కాదు. కాబట్టి ధనాన్ని తిరస్కరించొద్దు. కొన్ని కొన్ని సందర్భాల్లో అంటారు మనం ధర్మంగా వెళ్ళి సంపాదించలేమండి అంటారు. ఒకసారి మన పుల్లారెడ్డి గారు మా కార్యక్రమానికి వచ్చారు, బాబా ఆశ్రమానికి, జి పుల్లారెడ్డి గారు. ఆయన ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏంటంటే సత్యం ఏమి మాట్లాడాలి అని. మరి వ్యాపారంలో ఎలా నడుస్తుంది సత్యం? ఆయన మిఠాయిల వ్యాపారం, నేతి మిఠాయిల వ్యాపారం. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన దగ్గరికి ఎవరో కొనుక్కోవడానికి వచ్చినప్పుడు లడ్డూలన్నీ అక్కడ ఉన్నాయి, మిఠాయిలు. ఆయన ఒక లడ్డు చూసి ఇది ఫ్రెష్ అండి అని అడిగాడు. ఆయన అంటే ఫ్రెష్ అండి అంటే ఆయన నిర్వచనం ఏంటి? ఇది ఈ రోజు తయారైనటువంటిదేనా లేక ఒక వారం? ఇది ఒక 5-6 రోజులు అయిపోయింది తయారు చేసి. కానీ నేతి మిఠాయిలు పాడవు, ఎక్కువ రోజులు ఉంటాయి, దాని ఎక్స్పైరీ అంత త్వరగా ఉండదు. ఇది ఆయనకి చెప్తే ఆయన కన్విన్స్ అయి తీసుకోలేడు కదా. మరి ఈయన అబద్ధం చెప్పాలి, ఈ రోజే చేశానండి అని చెప్తే తీసేసుకుంటాడు. అంటే ఈయన అమ్మేది ఏంటి, దేన్ని నమ్ముతున్నాడు? ఈయన నమ్మకాన్ని నమ్ముతున్నాడు, వస్తువుని కాదు. అర్థం చేసుకోండి, ఒక నమ్మకాన్ని నమ్ముకుంటున్నాడు. ఆయన నమ్మకాన్ని నమ్ముకోదలుచుకోలేదు. ఆయన ఒక పని చేశారు. ఆయన ఏమన్నారు, మరి నేను అబద్ధం చెప్పకుండా ఇది అమ్మాలి, ఎలా అమ్మాలి? ఆయన ఏం చేయలేదు, ఆ లడ్డు తీసి మీరు తినండి, మీరు ముందు తినండి, ఎలా ఉంది చెప్పండి, బాగుంది, వేయండి, 2 కేజీలు వేయండి అన్నాడు. అయిపోయింది. అంటే ప్రతి చోట అబద్ధం చెప్పక్కర్లేదు వ్యాపారంలో అన్నది ఆయన భావాన్ని. అది నాకు బాగా నచ్చింది, ఒక లాజిక్. అంటే మనకి ఎలాగా కర్ర విడకుండా, పాము చావాలి కర్ర కూడా విరగకుండా చేయగలగాలి, అక్కడ మనకి కాస్త నైపుణ్యం కావాలి, కాస్త బుద్ధిని ఉపయోగించాలి, కాస్త చక్కగా దాన్ని లౌక్యం, అదేవిధంగా అలౌక్యాన్ని పోగొట్టుకోకుండా లౌక్యం కావాలి. ఇది బ్యాలెన్స్ అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రపంచంలో ముందు ఒక వ్యక్తి అన్నిటికీ జవాబుదారీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో, ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్. ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి నుంచి మీరు ఏం దాచడం మీకు ఇష్టం ఉండదు. ఆ వ్యక్తి మీకు మీ ఒక VIP మీ జీవితంలో. ప్రతి ఒక్కరికి ఒక ఉంటారు, మీకెవరు చెప్పండి? మనమే ఆ వ్యక్తి, ఇంకొకరు కాదు. ఈ వ్యక్తి ఒక్కడు మారిపోతే ప్రపంచం అంతా మారిపోతుంది. ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఈ వ్యక్తి చాలా చాలా డివైన్ పర్సనాలిటీ, ఈ వ్యక్తి అంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, భగవంతుడితో సమానంగా ఉన్నటువంటి గుణ విశేషతలు కలిగినటువంటి వ్యక్తి, ఆ భగవంతుడి కుమారుడు లాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఒక శుద్ధాత్మ, ఒక పవిత్ర ఆత్మ, ఈ వ్యక్తి ఒక మహానుభావుడు, ఎన్నో గుణ విశేషతలు కలిగినటువంటి వాడు, ఎన్నో కళలు, ఎన్నో నైపుణ్యాలు, ఎన్నో శక్తులు కలిగినటువంటి వ్యక్తి. కానీ ఈ వ్యక్తిని ఎన్నో పొరలతో కప్పేశాం. ఆ పొరలందరి మధ్య, అన్నిటి మధ్య లోపల దాగి ఉన్నటువంటి వజ్రంలాగా ఉన్నాడు. సముద్ర గర్భం లోపల ఉన్నటువంటి ఆణిముత్యం, చెప్పలో ఉన్నటువంటి ఆణిముత్యంలా ఈ జీవిత కర్మల గర్భం లోపల, అదేవిధంగా ఈ దేహిక పొరల మధ్య ఒక మెరుస్తున్నటువంటి ఒక చక్కటి ఆణిముత్యం మన ఆత్మ. ఈ హృదయంలోంచి ఈ ఇంపర్మనెన్సీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఈ అశాశ్వతత్వమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి ఆ ఆత్మకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతనిస్తూ మన జీవితంలో అన్ని విషయాల బ్యాలెన్స్, ఆరోగ్యము అంతే ప్రధానం, వ్యాపారం అంత ప్రధానం, లాభాలు నష్టాలు తర్వాత సంపాదించుకోవచ్చు, షుగర్ ఒకసారి వచ్చిందంటే దాన్ని తొలగించుకోవడం కష్టం, హృద్రోగం ఒకసారి వచ్చిందంటే దాన్ని తొలగించుకోవడం కష్టం, నష్టపోయినా వ్యాపారంలో మళ్ళీ సంపాదించుకోవచ్చు. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలగడం ఒక తత్వం. అదేవిధంగా శారీరక ఆరోగ్యానికి ఆహారంలో, వ్యవహారంలో, సంబంధాలలో, అన్ని జీవితంలోని అన్ని ఎలిమెంట్స్ లో ఒక మంచి పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ కూడా వ్యక్తికి కావాలి. ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకోవాలి, ఏదో ఒక కొత్తదనం రావాలి జీవితంలో. ఒక మహావృక్షం కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి వృక్షం ద్వారా కొత్త చిగురు రావాలి. మన జీవితంలోని కొత్త చిగురు ఏమిటి? ఈ రోజు చిగురించినటువంటి కొత్త చిగురు ఏమిటి? ఈ రోజు వికసించినటువంటి పుష్పం ఏది? వాడిపోయే పుష్పం వాడిపోతుంది, ఈ రోజు వికసించే పుష్పం ఒకటి ఉంటుంది. మన పుష్పం మనం చూడాలి ప్రతిరోజు. ఆ నైపుణ్యం కొత్తదనం రావాలి. ఇంకొకటి, భగవంతుడితో మనకు ఒక సంబంధం ఉండాలి. మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఏంటా శక్తి? డైరెక్ట్ గా భగవంతుడితో మాట్లాడే శక్తి మనందరికీ ఉంది, మనందరికీ ఉంది. ఏ కొందరికో ఒక మహానుభావులకో లేకపోతే ఒక పెద్ద పెద్ద స్వామీజీలకో అవతార పురుషులకో సంబంధించినటువంటి విషయం కాదు, కానే కాదు, ప్రతి ఒక్కరికి భగవంతుడితో నేరుగా మాట్లాడేటువంటి శక్తి ఉంది, అధికారం ఉంది, యాక్సెస్ ఉంది. అది కొందరికే పరిమితమైంది కానే కాదు. ప్రేయర్ ఈజ్ లైక్ స్పీకింగ్ టు గాడ్. ప్రార్థన, ప్రేయర్ భగవంతుడితో మనం మాట్లాడటం లాంటిది. మెడిటేషన్ ఈజ్ లిజనింగ్ టు గాడ్. మెడిటేషన్ ఏమిటి? భగవంతుడితో, భగవంతుడు చెప్తుంటే మనం వినగలగడం మెడిటేషన్. ప్రేయర్లో మనమే మాట్లాడుతూ ఉంటాం, మెడిటేషన్లో మనం వింటాం కూడా. గుడికి వెళ్తాం, అన్ని చెప్పేస్తాం, గంట కొడతాం, పరిగెడతాం. ఇప్పుడంత టైం కూడా లేదు, వెళ్తూ వెళ్తూ ఆ గుడి ముందు ఇలా ఏదో స్టీరింగ్ వదిలేసి ఒక నమస్కారం, లేక ఇలాగా ఏదో ఒకటి, యద్భావం తద్భవతి. కానీ మనకి ఆయన కనెక్షన్ ఏర్పడేటువంటి అవకాశం అదే యోగం. రాజయోగం అంటే అదే. ఆ రాజయోగం ఏమిటి అంటే, ఎవరు ఈ చరాచర జగత్ సర్వానికి, ఈ పంచభౌతిక తత్వాలకు, ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ జీవకోటి ప్రాణికోటికి, అంతరిక్షంలో ఉన్నటువంటి కోటానుకోట్ల గ్రహకూటములు, నక్షత్ర మండలాలు, వీటన్నిటికీ, అనంత బ్రహ్మాండం అంతటికీ ఆధారభూతుడైనటువంటి ఆ పరాత్పరుడు, విశ్వమంతటిని చైతన్యానికి ఆధారమైనటువంటి ఒక శక్తి మూల స్వరూపంలో ఉన్నటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మునితో డైరెక్ట్ గా మాట్లాడగలిగేటువంటి శక్తి, కనెక్ట్ అయ్యి ఆయన చెబితే వినగలిగేటువంటి శక్తి మనందరిలోనూ, ఆత్మలోనూ. సృష్టి ఆదికి ముందే భగవద్గీత కల్పానికి ముందు అర్జునానికి ఈ విషయాన్ని కల్పానికి ముందే చెప్పాను, కల్పాదిలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, కల్పాంతంలో చెప్తాను అని ఏదైతే చెప్పాడో ఏ యోగ విద్యనో, అదే ఇక్కడ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో, ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మనం రాజయోగంగా నేర్చుకుంటున్నాం. దీనికి మీడియేటర్స్ ఎవ్వరూ లేరు, ఎవ్వరూ అవసరం లేదు. నేరుగా భగవంతుడితో మీరు మాట్లాడగలరు. అది నేర్చుకోవాలి, అభ్యసించాలి, ఆ స్వరూపాన్ని మనం అనుభూతి చేసుకోవాలి. ఒకటి తలుచుకోవడం, నువ్వెవరువో నాకు తెలియదు కానీ ఎక్కడో ఒకడు ఉన్నావు, ఎలా ఉంటావో తెలియదు కాబట్టి నేను ఈ రూపాన్ని చేసుకున్నాను, ఈ రూపానికి నేనేం పెడుతున్నా అది నువ్వు తీసుకున్నట్టుగానే భావిస్తున్నాను, నాకు తెలియదు నువ్వు, నీ పేరేంటో తెలియదు, నీకు ఒక 1000 పేర్లు ఇస్తాను, అన్ని పేర్లు అత్యుత్తమమైనటువంటి పేర్లు ఎలా ఉంటాయో అన్ని పేర్లు నీకు ఇస్తున్నాను, నువ్వే గనక పుడితే ఎంత సుందరంగా ఉంటావో, నా ఊహనంతటినీ కలిపి నీకు ఒక మూర్తి భావించినటువంటి ఒక స్వరూపాన్ని తయారు చేస్తున్నాను, కానీ నువ్వెవరువో నాకు తెలీదు. భక్తి ఇది తలుచుకోవడం. తెలుసుకోవడం ఏంటి? నాకు తెలియాలి ఎవరు నువ్వు, ఎక్కడున్నావు, ఎలా ఉంటావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నేను మాట్లాడేది నీకు అందుతుందా, ఎలాగే ఈ ప్రపంచం అంతటిని సృష్టించావు, నీకు మాకు సంబంధం ఏంటి, నేను నిన్ను ఎలా కలుసుకోవాలి, ఏమిటి నీ స్వరూపం, ఏమిటి నీ గుణ విశేషత, కర్తవ్యాలు ఏమిటి, ఇది తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానం వస్తే అక్కడ ఆగిపోడు. నెక్స్ట్ ఏమిటి? నేను కలుసుకోవాలి. ఎలా కలుసుకోవాలి? అది సాధన, యోగ విధానం, యోగ సాధన. ఇలాగ జ్ఞానం వైపుకు, ఇలా సాధన వైపుకు వెళ్ళేయడం, ఇది మనతో ఉంటుంది. కర్మ మనతో ఉంటుంది, జ్ఞానం మనతో ఉంటుంది, కళ మనతో ఉంటుంది, విద్య మనతో ఉంటుంది, డబ్బు మనతో ఉండదు. డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో వీటికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి మనతో జన్మ దాటిన తర్వాత కూడా ఉండే వాటికి, జన్మ వరకే ఉండేటువంటి వాటికి, దేనికి మనం రెండిటికి ప్రాధాన్యత? ఇది అవసరం కాదని లేదు, కానీ ఇది ఇంకా అవసరం. ఈ రెండిటికీ సమతుల్యత ఏర్పడమే ఆధ్యాత్మికత. ఇదే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వింగ్లో ప్రధానంగా వ్యాపార సంబంధంలో ఈ విలువలు, ఈ భావం రావడం చాలా అవసరం. అప్పుడేంటి, ఆయనకు ఒక వజ్రాల కిరీటం ఇచ్చి కమిషన్గా మనం చేసినటువంటి బోల్డ్ అంత దానిలో ఆయనకు కొద్దిగా ఇస్తే, నా పాపంలో నీకు కూడా పర్సంటేజ్ ఇచ్చాగా, అది నడవదు. ఆయన నవ్వుకుంటాడు, నీ వజ్రాల కిరీటం వెళ్లి బీరువాలో పడుతుంది, నువ్వు వెళ్లి చెంచలు కూడా జైల్లో పడతావు అని ఆయనకు ముందే తెలుసు. ఆయన నవ్వుకున్నాడు. వీళ్ళు ఫోటోలు తీయించుకున్నారు గర్భగుడిలోకి వెళ్లి మరి. కానీ ఈయన దృష్టి ఎవరి వైపు ఉంది? ఈ వీళ్ళందరి వెనకాల, ఈ ఫోటోగ్రాఫర్ వెనకాల ఎవరో మూలకెక్కడో ఇలా చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నాడు. ఆయన వైపు ఈయన దృష్టి. దూరంగా ఉన్నా ఆయనకి దగ్గరగా ఉండే అది ముఖ్యమా? దగ్గరగా ఉన్నా ఆయనకి దూరంగా ఉండేటువంటిది ఇది ముఖ్యమా? ఇది ముఖ్యమా. ఒకటి భగవంతుడిని మన హృదయంలో పెట్టుకోవడం, ఇంకొకటి భగవంతుడి హృదయంలో మనం చేరడం. మనం అర్హత సంపాదించాలి. కొద్దిగా ఆగుదాం, అదే పరుగుల్లో పాకుండా కొద్దిగా ఆగి కొద్దిగా వెనక్కి తిరిగి చూద్దాం, కొద్దిగా మెల్లగా నడవడం మొదలు పెడతాం. మనం ఇటు నడుస్తే అందరూ వచ్చేస్తారు, ఎవరు ఆగలే, ఎవరికి తెలియదు ఎటు వెళ్తున్నారు, ఎవరికి తెలియదు ఎటు వెళ్తున్నారు. కనీసం మనం తెలుసుకుందాం. వాళ్ళందరినీ మార్చి ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు చాలా మంది నోట్ చేసుకుంటున్నారు, మంచి పాయింట్లు చెప్పారండి, వెళ్ళి మా వారికి చెప్పాలి ఇవన్నీ. ఇది కరెక్ట్గా మా కొడుక్కి బాగా సూట్ అవుతుంది. వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం, మీరు ముందు నడవండి, వాళ్ళందరూ వెనకాల వచ్చేస్తారు. ఇక్కడ భగవంతుడు విశ్వాసం కాదు, భగవంతుడు ఒక అనుభూతి. ఒక చిన్న పిల్లవాడు తండ్రిని చేరుకుంటే కలిగేటువంటి, ఒక తల్లిని చేరుకుంటే కలిగేటువంటి ఆనందం కలుగుతుంది రాజయోగంలోకి వెళ్ళినప్పుడు. ఒక గురువు హస్తం మన శిరస్సుపై ఉంటే మనకెంతటి ఆనందం కలుగుతుందో, ఎంతటి ఒక శక్తి ఏర్పడుతుందో, అలాంటి శక్తి మనకి రాజయోగంలో కలుగుతుంది. భగవంతుడు అపారమైనటువంటి ప్రేమ సాగరుడు. ఆ ప్రేమ అనుభవం అవుతే మన హృదయం చాలా తృప్తిగా ఉంటుంది, చాలా సంపన్నంగా ఉంటుంది. ఇది నిండితే, ఇది బాగా హృదయం మనస్సు నిండితే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ వచ్చేస్తాయి. ఇది నిండాలి, మనస్సు నిండాలి. అప్పుడు మనకు కొవ్వు కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, ఆ నూనె డబ్బాలు వదిలేయచ్చు. ఓం శాంతి, నమస్కారం. ఏమన్నారు? ఒక్కటండి, ఈ కార్పొరేట్ వ్యవస్థలో హ్యూమన్ రిలేషన్స్ లేవు, ఓన్లీ మెకానికల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీ వ్యాపారాల్లో హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, మనం సర్వీస్ పైన ఆధారపడగలుగుతాం, ఓకే, హ్యూమన్ టచ్ ఇవ్వగలుగుతాం మనం. ఈ హ్యూమన్ టచ్ మీద, ఇది ఒక స్ట్రెంగ్త్, రిటైల్లో హ్యూమన్ టచ్కు ఉన్నంత స్ట్రెంగ్త్ కార్పొరేట్లో లేదు, అక్కడ చాలా మెకానికల్గా ఉంటుంది. ఓకే, ఇనీషియల్గా దానిలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కార్పొరేట్లో మీకు మిల్క్ బాగా దొరుకుతుంది, ఓకే, డోర్ స్టెప్స్కి డెలివరీ అవుతుంది, రకరకాల ప్యాకెట్స్ అవుతున్నాయి, అయినా కానీ మనం ఎలాంటి ఏ మిల్క్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకు ప్రిఫర్ చేస్తాం? ఓకే, స్టార్టింగ్లో ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ బాగా డెవలప్ అయ్యాయి, ఓకే, కానీ మనం కరెక్ట్గా ఏది తాగితే మన కడుపు చల్లగా ఉంటుంది, చూసారా మంచిగా కొబ్బరినీళ్ళు ఇలా. ఇంకోటి ఇప్పుడు బాగా కార్పొరేట్ ఫుడ్స్ లో విపరీతంగా ప్రొడక్షన్ పెంచేయడానికి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ విపరీతంగా వాడేశారు, ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది. తర్వాత ఇప్పుడు మొత్తం షిఫ్ట్ అవుతుంది, హైబ్రిడ్ అంతా పోయి ఆర్గానిక్ కావాలని, దేశీ వాటికి విలువ పెరుగుతుంది. ఇప్పుడు మిల్లెట్స్ మరి వాటికన్నా ఎక్కువ రేట్లు అయిపోయాయి. ఏమండి అంటే మనం మనకున్నటువంటి స్ట్రెంగ్త్ని మనం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయగలగాలి. ఆ స్ట్రెంగ్త్ని మనం ప్రాపర్గా హ్యూమన్ టచ్లో, హ్యూమన్ అండర్స్టాండింగ్లో మనం ప్రజెంట్ చేయగలగాలి. ఆకర్షణీయంగా ఉండొచ్చు కానీ జీవిత భాగంగా మారలేదు. ఒక లైఫ్ స్టైల్గా ఎప్పుడో ఒకసారి పిజ్జా తింటే బాగుండొచ్చు కానీ పిజ్జా పైనే బతకలేము. ఇది ఇది స్ట్రెంగ్త్, అది రిటైల్, అదేమో కార్పొరేట్ అవ్వచ్చు, ఇది రియల్ డైమెన్షన్. ఈ స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అన్నది కాస్త క్రియేటివ్గా ఆలోచించి మనం మనకు పర్సనల్గా ఉండేటువంటి డైమెన్షన్లో దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చూడాలి. ఒకసారి ఇలానే ఒక కాల్గేట్ పామోలివ్ వాళ్ళ కార్పొరేట్ కంపెనీలో విపరీతమైన బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ పెంచుకోవాలి ప్రాఫిట్స్ పెంచుకోవాలి. అందరూ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ అందరిని పిలిచారు, అందరు అడ్వైజర్స్ అడుగుతున్నారు, రకరకాల ప్లాన్లు చేశారు, అవి చేశారు, ఏమీ సాటిస్ఫై అవ్వలేదు. అక్కడ ఒక అటెండర్ ఉన్నాడు, ఒక మామూలు చిన్న వ్యక్తి ఆ కంపెనీలో. ఆయన అన్నాడు, నాకు ఒక థాట్ ఉంది చెప్పమంటారా అని అడిగాడు. అడిగితే నువ్వేంటి ఎంత పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు వచ్చి చెప్తున్నారు, అవన్నీ ఐడియాలు నువ్వు వాళ్ళకన్నా చెప్పగలవా అని అతన్ని తోసేశారు. అలా ఒక రెండు మూడు రోజులు బాగా బ్రెయిన్ స్టార్మింగ్ అయిన తర్వాత కూడా ఏమీ ప్రాపర్గా సాటిస్ఫైడ్గా రిజల్ట్ రాలేదు. ఈయన అన్నాడు, ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి అన్నాడు. చివరికి ఛాన్స్ ఇచ్చారు. ఈయన ఒక్కటే ఒకటి చెప్పాడు, ఒకే చిన్న మాట, దాంతో వ్యాపారం వాళ్ళ మొత్తం డిమాండ్ 3 రెట్లు పెరిగిపోయింది, వాళ్ళ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఏం చెప్పుంటాడు? చిన్న సలహా, మన బుద్ధి క్రియేటివ్గా ఆలోచిస్తే దొరుకుతుంది. వాళ్ళు ఏదో బిజినెస్ కన్సల్టెంట్స్ కార్పొరేట్లో వాళ్ళకి పెద్ద దిమాగ్ ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు. మనం క్రియేట్, మనం లోకల్, మనకు అర్థమవుతుంది నిజ పరిస్థితులు మనకు తెలుసు, దానికి తగ్గట్టుగా ఆలోచించగలగాలి. ఇతను ఆలోచించాడు, ఈయనేమన్నాడు, మీ టూత్ పేస్ట్ ఉంది కదా, ఆ మూత ఉంది కదా, దానికి వచ్చేది ఫస్ట్ ఇంత సన్నగా ఏదో ఆయింట్మెంట్ ట్యూబ్ లాగా వచ్చేది టూత్ పేస్ట్ది. ఆయన ఏమన్నాడు, దాన్ని 3 రెట్లు పెంచేయండి అన్నాడు. 2-3 రెట్లు పెంచండి. ఏమి బిజినెస్ ఐడియాలు ఏమి లేవు, కార్పొరేట్లు మార్కెటింగ్లు అడ్వర్టైజ్మెంట్లు ఏమి లేవు. ఆ మూత ఏం చేశారు? పెంచేశారు. పెంచేస్తే ఏమైంది? కన్సంప్షన్ పెరిగిపోయింది. వేస్టేజ్ పెరిగిందా అని కాదు, అక్కడ వేస్టేజ్ కూడా పెరిగి ఉంటుంది, అందరి ఓవరాల్ హెల్త్ పెరిగి ఉంటుంది, పర్పస్ అది కాదు. వాళ్ళ ఉద్దేశంతో చేయలేదు కానీ మనం ఆ ఉద్దేశంతో చేద్దాం. మన వర్క్లో మనం ఆ పర్పస్ వెతుక్కుందాం. నేను ఇందాక చెప్పాను చూంటప్పుడు గారు, మీ వర్క్లో ఒక డెఫినేషన్ వెతకండి, కరెక్ట్గా డెఫినేషన్తో కనెక్ట్ అవ్వండి, ఆ డెఫినేషన్ని మీరు డెలివరీ చేయండి. ఏ కార్పొరేట్ మీ ముందు ఆగలేదు. అంతటి బేస్ని, అంతటి స్ట్రెంగ్త్ని మీరు తీసుకురా. కాస్త క్రియేటివ్గా ఆలోచించాలి, కాస్త పర్పస్ఫుల్గా మన పర్పస్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ మనం చేయాలి. టాటా నానోకార్కి సంబంధించింది పొజిషనింగ్ ప్రాబ్లం అండి. ప్రతి దాన్ని దానికి ఒక ఇమేజ్ అనేటువంటిది ఫామ్ చేయాల్సి ఉంటుంది, దానికి ఒక పొజిషనింగ్ చేయాలి. టాటా నానోకార్ ఇస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కార్ ఇన్ డిజైన్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ టు ది ఇండియన్ ఎన్వైరన్మెంట్స్ అండ్ ఇండియన్ రోడ్స్కి, ఇండియన్ ఎన్వైరన్మెంట్స్కి, ఇండియన్ యూసేజ్కి, మైలేజ్కి, అన్ని రకాలుగాను చాలా సూటబుల్ అయినటువంటి బెస్ట్ కార్ ఫర్ అవర్ ఎన్వైరన్మెంట్. కానీ దాని మార్కెట్ పొజిషనింగ్ ఎలా అయితే చేయాలో అలా చేయలేదు. వారు దాన్ని ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేయాలో దాన్ని చాలా రాంగ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. ఆ పొజిషనింగ్ సరిగ్గా జరగలేదు కాబట్టి రిజెక్షన్ ఏర్పడింది. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి అంటే వీలు అవ్వలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ అందరు మైండ్స్లో ఫిక్స్ అయిపోయి. అలా ఏం కాదండి, పూర్ మ్యాన్స్ కారణం పెట్టాడు. ఎవరు పూర్ మ్యాన్గా కారులోకి వెళ్ళాలనుకున్నవాడు తను తను పూర్ మ్యాన్ గా ప్రొజెక్ట్ చేసుకోవాలని కోరుకోడు కదా. ఓకే, దాన్ని ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ కార్, ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ప్రొజెక్ట్ చేయండి, దాన్ని ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ప్రొజెక్ట్ చేయండి, ఇంకొక రూపంలో ఉండేది. దాన్ని ఫ్యామిలీ కార్గా ప్రొజెక్ట్ చేయండి, ఇంకో రూపంగా ఉండేది. ది క్యూటెస్ట్ కార్ అని ప్రొజెక్ట్ చేయండి, యూత్కి అపీల్ అయ్యి ఉండేది. ఓకే, ఇండియన్ రోడ్స్ లో బెస్ట్ నావిగేటింగ్ కార్గా ప్రొజెక్ట్ చేయండి, ఇంకో రకంగా ప్రొజెక్ట్ అయ్యేది. చీప్ కార్గా ప్రొజెక్ట్ చేయండి, యాక్సెప్టబిలిటీ కష్టంగా ఉంది. పొజిషనింగ్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఆన్సర్ చేసేస్తాను. ఎవరో ఈ క్లాసెస్ చాలా బాగున్నాయండి, ఇది చాలా చిన్నపిల్లలకి ముందు ఉండవలసింది, మీరు బ్రహ్మకుమారీస్ అసలు స్కూల్స్ లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు అని అడిగారని సిస్టర్ చెప్తూ వచ్చారు. మీరు స్కూల్సే పెడితే చాలా బాగుండేది కదా, చిన్నపిల్లలకే వచ్చి ఉండేవి కదా ఇవన్నీ అని చాలా చక్కగా చెప్పారు. మంచి సలహా, తప్పకుండా ఆలోచిద్దాము. కానీ మాకు ఒక ఇంకొక చిన్న సలహా, ఇంకొక థాట్ వచ్చింది మా ఎడ్యుకేషన్ వింగ్ వాళ్ళకి. ఏం థాట్ వచ్చిందంటే, ఒక స్కూల్లో ఒక మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి 10,000 మంది విద్యార్థులను, ఒక 5,000 మంది విద్యార్థులకు మేము చేయగలుగుతాం. ఒక్కొక్క స్కూల్లో ఉండేటువంటి ఒక్కొక్క టీచర్, ఒక టీచర్ ఒక జీవిత కాలంలో 30 సంవత్సరాలు విద్యలో ఉన్నప్పుడు కొన్ని, ఒక్కొక్క టీచర్ కొన్ని 1,000,000,000 మంది టీచర్స్, స్టూడెంట్స్ ని టీచ్ చేస్తారు. మేము చాలా పెద్ద నెంబర్లోకి రీచ్ అవుదాం అనుకున్నాం. ఓకే, ఏ ఒక 20,000-30,000 మంది, 10 స్కూళ్లు పెట్టినా 1,00,000 మందిని కవర్ చేయగలుగుతాం. దానికన్నా మేము అనుకున్నది ఏమిటి అంటే, టీచర్స్ కి రీచ్ అయ్యి టీచర్స్ కి మేము ట్రైన్ చేయగలిగితే, ఈ మ్యాలో మేము నేర్చుకున్నటువంటి విషయాలు, పరమాత్మ బాబా నేర్పించినటువంటి విషయాలన్నింటినీ చక్కగా విద్యార్థులకు ఎలా బోధించాలి అనేటువంటి విషయంతో టీచర్స్ కి కనుక ట్రైనింగ్ ఇవ్వగలిగితే, ఒక్కో 30 సంవత్సరాల్లో 1,00,000 మంది విద్యార్థులకు ఇవ్వగలుగుతారని, ఇదే శాంతి సరోవర్ లో 10,000 మంది టీచర్స్ కి ఒక 10 రోజులు చాలా డీప్ గా ఈ విషయాలన్నిటి గురించి, ఇది వ్యాపారానికి సంబంధించి, విద్యకు సంబంధించినటువంటి విషయాలు, విద్యార్థులకు ఎలా బోధించాలి, సంస్కారవంతులుగా ఎలా తయారు చేయాలి అనే విషయంలో ఒక 10,000 మంది టీచర్స్ కి ఇప్పటిదాకా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం నేను, అందుకనే మేము ప్రభుత్వంతో కలిసి, మేము ఇది సొంతగా ప్రైవేటుగా చేయలేదు, మన ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వమే మా దగ్గరికి పంపించి ఇదే కరికులంలో ఇంట్రడ్యూస్ చేయించి, ఎస్సీఆర్టీలోనూ ఎన్సీఆర్టీలోనూ దీన్ని ఇంట్రడ్యూస్ చేయించి, వారి ద్వారానే ఇక్కడికి ట్రైనింగ్స్ కండక్ట్ చేయించి మనం చేయించడం జరిగింది. అప్పుడు దీనికి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇంప్లిమెంట్ జరిగినటువంటివి చాలా. మీరు ఎస్సీఆర్టీకి బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషన్ వింగ్ ఒక కరికులంని ఇంట్రడ్యూస్ చేసింది. మేము, మాకు వాళ్ళు మీటింగ్స్ అవి పెట్టినప్పుడు మేము కొన్ని ఇంట్రడ్యూస్ చేశాం. మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటివి ఆ స్కూల్స్ లో పాఠ్యపుస్తకాల్లో కొన్ని అంశాలు వచ్చాయి. మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటిని మెడికల్ గా హాస్పిటల్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళ ట్రైనింగ్స్ లోనూ వాటిలోనూ కూడా ఇంక్లూడ్ చేశారు. అంత స్థాయిలో వెళ్ళలేకపోవచ్చు, మనం అనుకున్నట్లుగా మొత్తం సమాజాన్ని ఒక్కసారి మార్చలేము. ఓకే, మనం వికసిస్తున్నటువంటి మన పుష్పాలు మెల్లమెల్లగా వికసిస్తున్నాయి. మేము అందుకే ఏం చేశామంటే, ప్రైవేట్ స్కూల్స్ లో టైఅప్ అయి మేము అక్కడ విద్యార్థులకు వెళ్లి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన స్కూలే అయితే మనం ఒక్కటే చేయగలుగుతాం, అదే విధంగా మనకు ఒక ఆర్మీ లాగా తయారవుతే కొన్ని 100 స్కూల్స్ కి రీచ్ అవుట్ అవ్వగలుగుతాం. టచ్ ద లైట్ అనేటువంటి ప్రోగ్రామ్ లో కొన్ని 1,000 స్కూల్లో మన వాలంటీర్స్ వెళ్లి అక్కడ బోధించడం జరుగుతుంది. మేము ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. చేయొచ్చు, చేయొచ్చు, మీకు ఆలోచన వచ్చింది, మీరు కూడా వస్తారు కదా సంస్థలో, ఇంకా ముందుకొస్తారు, మీరు కూడా ఇక్కడ ఒక భాగంగా అవుతారు. భాగంగా అయిన తర్వాత మీరు కూడా నిమిత్తం అవుతారు కానీ ఒక విద్యాలయాన్ని స్థాపించడానికి. సంతోషం.
అందరికీ చాలా అద్భుతంగా వర్క్ ని లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అనే మంచి మంచి కదా ఎన్నో మనకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ క్వశ్చన్స్ కి అన్నీ సొల్యూషన్స్ ఇచ్చారు, ఈజీ సొల్యూషన్ ఈజీ ఆన్సర్స్. సో లైఫ్ ని ఎలా ఈజీగా లీడ్ చేయాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సో గాడ్ తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, అవన్నీ విషయాలు అన్నీ తెలియజేశారు. సో అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్.